ప్రియమైన ఆత్మబంధువులారా, భారతదేశం ఉన్నటువంటి విష్ణు క్షేత్రాల్లో అంతర్వేది ఒకటి. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది. మన పూర్వీకులు తపస్సులు చేసినటువంటి క్షేత్రాలని మనం పుణ్యక్షేత్రాలుగా చూస్తున్నాం. మనకి పుణ్యక్షేత్రాన్ని దర్శించటం వల్ల మనకు ఉత్తేజం కలుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది. వశిష్ఠుడి యొక్క ప్రార్థనను అనుసరించి ఇక్కడ నరసింహస్వామి వెలిశారు. దీన్ని అర్చావతారం అని అంటారు. అంటే మన అర్చన చేసుకోవడానికి అనుగుణంగా ఇక్కడ స్వామివారు మహావిష్ణువు నరసింహస్వామిగా ఇక్కడ మనం అర్చన చేసుకోవడానికి ఒక రూపం ధరించి ఇక్కడ వెలిశారు. ఈ క్షేత్రం సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధికెక్కినటువంటి క్షేత్రం. మామూలుగా మనకు పురుషార్థాలు నాలుగని చెప్తారు, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ పురుషార్థాలనే చెప్తారు. భాగవతంలో ఇంకో పురుషార్థం కూడా చెప్తారు, ఐదవ పురుషార్థం. ఈ మామూలుగా పాఠాల పుస్తకాల్లో మనం చదువుకున్న పురుషార్థాలు నాలుగే, కానీ భాగవతంలో ఇంకో పురుషార్థం కూడా చెప్తారు, ఐదవ పురుషార్థం. అదేంటంటే భక్తి. పురుషార్థాలు ఐదు ఉన్నాయి, ఐదవ పురుషార్థం మనకు భాగవతంలో భక్తి అని చెప్పారు. రమణ మహర్షి గారు దీని గురించి ఏమని చెప్పారంటే, భక్తి అవసరం, జ్ఞానమాత అని చెప్పారు. అంటే జ్ఞానానికి తల్లి లాంటిది భక్తి. భక్తి లేకపోతే జ్ఞానం కలగదు అని చెప్పి భక్తిని జ్ఞానమాత అని చెప్పారు. పూర్వకాలంలో ఎక్కువ తపస్సు చేసేవారు, అనేక నియమాలు పెట్టుకుని తపస్సులు చేసేవారు. ఆ తపస్సు చేసే శక్తి కొంతకాలానికి తగ్గింది. కాల ప్రవాహంలో మానవుడికి తపస్సు చేసే శక్తి తగ్గింది కొంచెం. ఈ తపస్సు చేసే శక్తి తగ్గిన తర్వాతే యజ్ఞాలు, యాగాలు వచ్చినాయి. అయితే వేదంలో చెప్పిన అర్థం వేరు యజ్ఞ శబ్దానికి. భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పటికి కృష్ణుడు చెప్పిన అర్థం వేరు. కృష్ణుడు యజ్ఞ శబ్దానికి అర్థం ఏం చెప్పాడంటే, నీ స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేసినా యజ్ఞంతో సమానం అని. గౌరవం కానీ లేదా ధనం కానీ, ఈ లోకానికి సంబంధించినటువంటి, పరలోకానికి సంబంధించినటువంటి కోరికలు కానీ ఏమీ లేకుండా, అంటే ఈ లోకంలో ఉన్న భోగాలను కానీ పరలోకంలో ఉన్న భోగాలను కానీ ఆశించకుండా, భోగ ప్రవృత్తి లేకుండా, కేవలం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజ క్షేమం కోసం ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని యజ్ఞంతో సమానమని కృష్ణుడు గీతలో చెప్తాడు. భగవంతుడి యొక్క రూపాల్లో ఏ ఒక రూపాన్ని తీసుకుని మనం ఉపాసన చేస్తే, ఆరాధన చేస్తే, ఆ నామాన్ని స్మరిస్తే మనస్సుకి ఏకాగ్రత కలుగుతుంది, మనస్సుకి పవిత్రత కలుగుతుంది. అంటే భగవంతుని స్మరించడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, మనం భగవంతుని స్మరించడం వల్ల భగవంతుడికి వచ్చే లాభం ఏమీ లేదు. మన మనస్సును పవిత్రం చేసుకోవడం కోసమే భగవంతుని మనం స్మరించాలి, ఆ రూపాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. పూజ, జపము, ధ్యానము ఇవన్నీ ఎందుకంటే మన మనస్సును పవిత్రం చేసుకోవడం కోసం, మన మనస్సును ఏకాగ్రం చేసుకోవడం కోసం. అంటే దాని ప్రయోజనం ఏమిటంటే, మన విగ్రహాన్ని ఆరాధించటం వల్ల, ఒక దేవుణ్ణి, ఒక అవతార పురుషుణ్ణి స్మరించుకోవటం వల్ల మనకు మనస్సుకి పవిత్రత కలుగుతుంది. ఎప్పుడైతే మనకు అర్హత కలిగిందో, ఎప్పుడైతే యోగ్యత కలిగిందో, ఎప్పుడైతే ఏకాగ్రత కలిగిందో, ఆ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినది ఏంటంటే, అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను అని చెప్పాడు. అయితే మనం అది మనం తెలుసుకోవాల్సింది మన హృదయంలో ఉన్న వస్తువుని. మన శరీరం మరణిస్తుంది, ఏదో రోజున మరణిస్తుంది. శరీరం పుడుతుంది, శరీరం పెరుగుతుంది, శరీరం మొసలవుతుంది, శరీరం మరణిస్తుంది. ప్రపంచం అనేది ఒక బడి. ఈ బడిలో మనం చదువుకోవటానికి వచ్చాం, చదువు శ్రద్ధగా చదువుకుని మన హృదయంలో ఉన్న దేవుణ్ణి కనుక తెలుసుకుంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన మనకు పని పూర్తవుతుంది. దేహము మనస్సు ఈ రెండు అనుభవంలో ఉన్నాయి మనకి. మనకు దేహం తెలుసు, మనస్సు తెలుసు, కానీ మన హృదయంలో ఉన్న పరమేశ్వరుడు గురించి మనకేమీ తెలియటం లేదు. దీనికి ఎవరు అడ్డొస్తున్నారు? మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ దీనికి అడ్డు రావటం లేదు. మన స్వభావం మనకు అడ్డొస్తుంది. అసలు నేను అందరి హృదయాలని ఆత్మగా ఉన్నానని చెబుతున్నాడు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకు ముసలితనం లేదు, ఆత్మకు రూపం లేదు, ఆత్మకి నామం లేదు. దాని స్వరూపం జ్ఞానము, దాని స్వరూపం ఆనందము, దాని స్వరూపం సుఖము, దాని స్వరూపం శాంతి. అది ఎప్పుడూ ఉండటమే దానికి పని. మన శరీరం ఏదో రోజున మరణిస్తున్నారా, మరణించడం కాదు, అది ఎప్పుడూ ఉండటమే దాని పని. అంటే ఆ వస్తువుని, ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఏ వాసన అయితే, ఏ భోగ ప్రవృత్తి అయితే మానవుడికి అడ్డొస్తుందో, ఆ భోగ ప్రవృత్తిని వెతికి వెతికి రోజుల్లోకి దిగి దిగి ఆ భోగ ప్రవృత్తిని వెతికి బయటకు లాగి మంట పెట్టి బూడి చేస్తే వాడికి జ్ఞానం అవుతాడు. మనకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మనం ఇదే నిజం అనుకుంటాం. ఈ బంధుత్వాలు, ఈ స్నేహాలు ఇదే నిజం అనుకుంటాం మనం. ఈ బంధువులు కానీ ఈ స్నేహితులు కానీ, నా శరీరం మరణించి వెళ్ళేటప్పుడు ఒక బంధువు కానీ ఒక స్నేహితుడు కానీ నాకు కూడా రాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంది. ఒక నీరెస్ట్ డీరెస్ట్ అనే సరే, ఒక బంధువు కానీ ఒక స్నేహితుడు కానీ వాడు నీరెస్ట్ ఫ్రెండ్ అవనండి లేకపోతే డీరెస్ట్ అవనండి ఎక్కడో కూడా నాకు కూడా రాడు. కనీసం తొందరపడి అంటే వాడు శ్మశానంలోకి కూడా రాడు. ఇది మానవ జీవితం ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహించాలి. మరి ఈ బంధువులు ప్రేమ మీద, స్నేహితులు ప్రేమ మీద ఆ లోపల ఉన్న వస్తువుని మర్చిపోయి, కానీ ఇది ఒకటే నిజం అనుకుని ఇక్కడ ఈ రాగద్వేషాలతో, ఇష్టాలతో, అయిష్టాలతో, ఈ రాగద్వేషాలతో మనం ఇక్కడికే, మన మనసుని ఇక్కడికే పరిమితం చేసుకుంటే మరణానంతరం మనకు వచ్చే లోకాలు చీకటి లోకాలు. ఎందుకు చెబుతున్నానంటే విషయం, మన ప్రేమ బంధువుల దగ్గర ఆగిపోయింది అనుకోండి, మన ప్రేమ స్నేహితుల దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఇష్ట అయిష్టాలను బట్టి ఒక స్వభావం ఏర్పడుతుంది మనకి. కొంతమందికి ఏమి పని ఉండదు, ఎవరినో ఇష్టపడతా ఉంటారు లేదా అయిష్టపడతా ఉంటారు, కొంతమందిని చూస్తే ద్వేషపడతా ఉంటారు, కొంతమంది రాగం, కొంతమంది మీద రాగం. ఈ రకంగా ఇష్టాల వల్ల, అయిష్టాల వల్ల, ఈ రాగద్వేషాల ప్రేరణలు వచ్చే కోరికల వల్ల ఒక స్వభావం ఏర్పడుతుంది, ఏదో స్వభావం ఏర్పడుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ స్వభావం మన మరణానంతర జీవితంలో ఈ శరీరం కాలిపోయిన తర్వాత కూడా స్వభావం మనకు కూడా వచ్చేస్తుంది. ఈ బంధువులు రారు, ఈ స్నేహితులు రారు, వీళ్ళ పేరు మీద మనం ఏర్పరచుకున్న ఒక స్వభావం చూడండి, ఆ మనిషి స్వభావం అంతే అంటారు చూడండి, ఆ స్వభావం మటుకి మరణానంతర జీవితంలో కూడా వచ్చేస్తుంది ఆ స్వభావం. ఈ యజ్ఞాలు చూడటం వల్ల, ఈ భక్తి భావన వల్ల, మహర్షిని మహాత్ముని దర్శనం చేసుకోవటం వల్ల, మంచి మంచి గ్రంథాలు చదవటం వల్ల, సత్పురుషులతో సహవాసం వల్ల మన స్వభావం మారుతుంది. ఈ స్వభావం ఊరికే మారదు. అంటే మంచి గ్రంథాలు చదవాలి, సత్పురుషులతో సహవాసం చెయ్యాలి, ఏదైనా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ జపం ఎందుకంటే మన స్వభావాన్ని మార్చుకోవడం కోసం. ఈ పూజ జపము ధ్యానము వీటిలో మన స్వభావం మారుతుంది. ఎటువైపు మారుతుంది అంటే చర్మదృష్టి తగ్గిపోతుంది, ఆత్మదృష్టి పెరుగుతూ ఉంటుంది. ఈ దేవాలయాలు, ఈ పూజలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలు, ఈ యాత్రలు, నదుల్లో ములగటం, ఇవన్నీ ఎందుకంటే మన స్వభావాన్ని మార్చుకోవటం కోసం. మరణం లేని వస్తువు ఒకటి మన హృదయంలో ఉంది కదా, దేహం మరణిస్తుంది, మరణం లేని వస్తువు ఒకటి ఉంది, అది ఆత్మ అనండి, చైతన్యం అనండి, నిర్వాణ స్థితి అనండి, మోక్షస్థితి అనండి, లేదా స్వర్గరాజ్యం అనండి, ఏదో ఒక స్థితి ఉంది నీకు లోపల ఉండదు. దాన్ని తెలుసుకోవాలంటే నీ ప్రస్తుత స్వభావం దాన్ని తెలుసుకోలేదు. నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి. ఎటు అంటే ఈ పాడి బుద్ధి పోవాలి, సద్బుద్ధి కలగాలి, సహృదయం కలగాలి. రామకృష్ణ పరమహంస అన్నాడు, ఒకటి ధనం, రెండు సెక్స్, మూడు అధికారం. ఈ మూడి ప్రపంచంలో తీసే నీ ప్రపంచానికి ఏం విలువ లేదని చెప్పాడు. సరసానికి ఈ ప్రపంచంలోని మనుషులు మూడు వేటల కోసం చెప్పబడతా ఉంటారు. ఒకటి పవర్, అధికారం. అధికార కాంక్షను మనిషిని ఎవరిని మనం నమ్మటానికి వీల్లేదు. ఏం చేశాను వాడికి, నేను మీతో మాట్లాడినా నాతో మాట్లాడినా వాడికి దృష్టి అంటే అధికారం లేదు అంటాను. ఒకటి అధికారం, రెండు సెక్స్, మూడు ధనం. ఈ మూడాటిని మైనస్ కనుక చేసి చూస్తే నీకు అసలు లోకం లేదు. లోకంలో ఏముంది? ఒకటి సెక్స్, రెండు ధనం, మూడు అధికారం. ఇవి తప్పించి లోకంలో ఏమీ లేదు. ఈ మూడు మైనస్ చూస్తే నీకు లోకానికి అర్థమే లేదు. నీకు ఈ దేహానికి పరిమితమైన బుద్ధిని ఎలా సంతృప్తి పరుచుకోవాలని తప్పించి మనకు ఇంకో పరమార్థం లేదు. మనిషి తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఈ దేహబుద్ధిని అంటే అహం వృత్తిని, ఈ అహంకారాన్ని, ఈ అజ్ఞానాన్ని ఎలా సంతృప్తిపరచుకుందాం, ఎలా సాటిస్ఫై చేసుకుందాం? ఇదే వృత్తి కానీ ఈ స్వభావంలోంచి మారి దేహానికి పరిమితమైన బుద్ధిలోంచి విడుదల పొంది మనం ఆ పరమాత్మ దర్శనం చేసుకోవాలి. పరమాత్మానుభవం, ఆత్మానుభవం పొందాలి, ఆత్మస్థితిని పొందాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలి అనేటువంటి తలంపే మనకు ఉదయించటం లేదు. అంటే యజ్ఞాలు చూడటం, ఈ యాగాలు చూడటం, టెంపుల్కి వెళ్ళటం, లేకపోతే భగవద్గీత లాంటివి ఉత్తమమైన గ్రంథాలు మనం చదవటం, పారాయణం చేయటం, వీటన్నిటి యొక్క ప్రయోజనం ముందు మన స్వభావం మార్చుకోవాలి. మార్చుకోవాలనుకున్న స్వభావం మనకు కూడా వెంటబడి వచ్చేస్తుంది. అయితే వాడు స్వభావం అంతే అని ఊరుకోకూడదు. మన ప్రయత్నం చేస్తే స్వభావం మారుతుంది. ప్రయత్నం చేయగా చేయగా ఏం మారుతుంది? స్వభావం మారుతుంది. ఎంత ముద్ద అబ్బాయిగా చదవగా చదవగా చదువు వస్తుంది. అంటే మీ అబ్బాయిలు ఎవరికైనా 40 మార్కులు వస్తున్నాయనుకోండి, ఒక 70 మార్కులు వచ్చి వాడితో సహవాసం చేస్తే మీ అబ్బాయి తెలివితేటలు పెరుగుతాయి. అది అంటే మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళతో కనుక సహవాసం చేస్తే మనకు తప్పనిసరిగా జ్ఞానం పెరుగుతుంది. అది ఇక్కడ గ్రహించవలసిన విషయం. మన సాధన దేనికంటే గొప్ప కోసం కాదు. ఏ పని గౌరవాల కోసం, గొప్పల కోసం చేయకూడదు. మన స్వభావాన్ని మార్చుకోవడం కోసం మీరు పూజ చెయ్యండి, జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, విచారణ చెయ్యండి, లేదా వేదమంత్రాలు చదవండి, యజ్ఞాలు చెయ్యండి, ఏమి చేసినప్పుడు తపస్సు చెయ్యండి, ఏది చేసినా ముందు నీ స్వభావం మారాలి. అంటే భగవద్ అనుభవం పొందటానికి ఎటువంటి బుద్ధి మనకు కలగాలో, ఎటువంటి బుద్ధి ఉంటే మనం భగవద్ అనుభవం పొందుతాము, అటువంటి ఏకాగ్ర బుద్ధిని, పవిత్ర బుద్ధిని, అటువంటి సూక్ష్మ బుద్ధిని గ్రహించాలి. స్థూల బుద్ధికి సూక్ష్మ విషయాలు అర్థం కావు. భగవంతుడు చెప్పిన సూక్ష్మ విషయం ఎవరికి అర్థమవుతుందంటే సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి అర్థమవుతుంది, కానీ స్థూల బుద్ధి ఉన్నవాడికి, దేహబుద్ధి ఉన్నవాడికి అర్థం కావు. గీతలో పరమేశ్వరుడు ఏమని చెప్పాడంటే, మీరు నన్ను ఆరాధించగా ఆరాధించగా నా కోసమే, లవ్ మీ ఆల్వేజ్, లవ్ మీ మోర్, లవ్ మీ మోర్ అండ్ మోర్, లవ్ మీ, మీరు నా కోసమే జీవించండి. మీ అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం మీరు జీవించొద్దు. నాకు ఇష్టమైన పనులు చేయండి, నాకు ఇష్టమైన పని మీరు చేయండి. నా నామాన్ని మీరు జపం చేసుకోండి, నా రూపాన్ని మీరు ధ్యానం చేసుకోండి, మీరు నాలో ఐక్యం అవుతారు. మనం ఏం చేస్తామంటే మన అహంకారానికి ఇష్టమైన పని చేస్తాం, కానీ దేవుడికి ఇష్టమైన పని మనం చెయ్యం. అంటే దేవుడికి ఇష్టమైన పని చేస్తుంటే భగవంతుడిలో మనం ఐక్యం అవుతాం. మనమంతా లిప్ సర్వీస్ మనది. అంటే నోటితో దేవుడు ఉన్నాడు అంటాం, ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేప్పటికి దేవుడు లేనట్టుగా జీవిస్తాం. అది భగవంతుడి నామాన్ని ఎందుకు స్మరించుకోవాలంటే, స్మరించక నారాయణ నామం కానీ, కృష్ణనామం కానీ, ఆ శివనామం కానీ మనం స్మరించగా 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 మనం పవిత్రులు అవుతాం. అది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ చేసేది చేసే పనే. ఓ అర్జున, నువ్వు చేసే పని నీకు ఎలాగ తప్పదు? ఆ చేసేది ఎంత అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యన్నాడు. ఇదే గీతా రహస్యం. కొంతమంది ముసలమ్మలను చూస్తూ ఉంటారు కానీ తిడతూ ఉంటారు. కొంతమంది ఇంటికాడ ముసలమ్మలు ఉంటారు, వాళ్ళని చూడటం, టైంకి కాఫీ ఇస్తారు, టైంకి భోజనం పెడతారు, కానీ మళ్ళీ చాటును తిడతా ఉంటారు. అది కాదు, నువ్వు చేసి పని కాఫీ ఇవ్వటం నీకు తప్పదు, అన్నం పెట్టడం నీకు తప్పదు. ఆ చేసి పని ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే ముసలమ్మ జీవితం బాగానే వెళ్ళిపోతుంది, మరణానంతర జీవితంలో నువ్వు స్వర్గలోకంలోకి వస్తావని చెప్పాడు గీతలో. అదే మనం కొన్ని పనులు చేస్తాం కానీ ఇష్టంగా చెయ్యం, ఏదో మెకానికల్గా చేస్తాం. అని ఏ పని మెకానికల్గా చేయకు, చేసే పని హృదయపూర్వకంగా చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ఇష్టం లేదు, మన ఏదైనా కష్టం వస్తుందంటే మనకు ఇష్టం లేదని అక్కడ అర్థం. ఎక్కడైతే ఇష్టం ఉందో అక్కడ కష్టం ఉండదు. అంటే కృష్ణుడు చెప్పిన రహస్యం ఏంటంటే, అర్జునుడితోటి, నువ్వు ఈ దేహం, ఈ తల్లి, మీ తల్లి కడుపు నుంచి మీ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పని జరుగుతూ ఉంటుంది. దేహం ఏ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని జరుగుతూ ఉంటుంది. ఆ చేసే పని నువ్వు కర్తృత్వం లేకుండా చెయ్యి, డోయర్షిప్ లేకుండా చెయ్యి. నీకు అర్థమవుతుంది? ఇష్టంగా చెయ్యి, ఇది నేను చేస్తున్నాను అనే భావనతోటి చేయకు, అనే తలంపు లాగానే చేయకు. ఇదంతా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి చేయగలుగుతున్నాం. ఈ అవకాశం భగవంతుడు ఇవ్వకపోతే మనం చేయలేం. అంటే భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు అని చెయ్యాలి. అంటే మనకు చదువు ఉందనుకోండి, ఆ చదువుని సద్వినియోగం చేసుకుంటే మనకు పుణ్యం వస్తుంది. అలాగే ధనం ఉందనుకోండి, ఆ ధనాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది. భగవంతుడు మనకి ఏ శక్తులు అయితే, ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో దాన్ని భగవంతుడి కోసం కానీ సమాజం యొక్క క్షేమం కోసం కానీ మనం సద్వినియోగం చేస్తే దానివల్ల పుణ్యబలం వస్తుంది. సోదర మహాశైలరా, అనేక జన్మల్లో మనం పుణ్యకర్మలు చేసి ఉండకపోతే ఈ మాటలు మీరు వినే యోగ్యత కూడా మీకు రాదు. చెప్పే యోగ్యత నాకు రాదు, వినే యోగ్యత మీకు రాదు. అనేక జన్మలు అనేక పుణ్యకర్మలు చేసుకుంటూ ఎంతో కొంత పుణ్యకర్మ చేశాం, పుణ్యమైన మాటలు శ్రవణం చేశాం, వినమలని అవకాశం మనకు వచ్చింది. కానీ ఈ అవకాశం మనకు రానే రాదు. అనేక జన్మల యొక్క పుణ్య ఫలం ఇది. అది అంటే మీరు ఏ పని చేసినా కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా, ఇది నేనే చేస్తున్నాన్న తలంపు లేకుండా చెయ్యండి. రెండు కారాలు విడిచిపెట్టుకోవాలి, ఒకటి మమకారం, రెండు అహంకారం. ఈ రెండు కారాలు ఉన్నాయి, ఈ కారం తగ్గాలి మనకి. నా హృదయంలో భగవంతుడు ఉన్నాడని కృష్ణుడు గీతలో చెప్పాడు. నా హృదయంలో భగవంతుడు ఉంటే నాకు ఎందుకు కనిపించడం లేదని అప్పుడు చెప్పారు భగవాను. రెండు కారాలు అడ్డొస్తున్నాయి నీకు, ఒకటి అహంకారం, రెండు మమకారం. మమకారం అంటే నాది, అహంకారం అంటే నేను. ఆ నేను అనేది మనకు ఉండాలి. ఆ నేను రోజు వాడుతున్నాం, మీకు అర్థమవుతుంది? ఇదే మాయ అంటే. ఆ నేను ప్రతిరోజు వాడతాం, నీళ్ళ వాడకం కంటే ఎక్కువ వాడతాం. నేను 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 కూర్చున్నాను, నేను నించున్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను చాలా గొప్పవాణ్ణి, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, ఇలా ఏదో ఆ నేను రోజు వాడుతూ ఉంటాం. కానీ ఆ నేనెవరో మనకు తెలియదు. ఆ నేనెవరో మనకు తెలియకుండా నేను వాడుతూ ఉంటాం. ఆ నేను ఎవడో తెలిస్తే ఋషి, ఆ నేను ఎవడో తెలియకపోతే వాడు పామరుడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ నేను రోజు వాడుతున్నాం, ఆ నేను ఎవడో మనకు తెలియదు. ఇదే మాయ అంత ఎక్కడ ఉంది. ఆ నేను ఎవడో నీకు తెలిస్తే, ఆ నేను యొక్క మూలం నీకు తెలిస్తే, ఆ నేను యొక్క ఆది నీకు తెలిస్తే, ఆ నేను యొక్క మొదటి తలంపు యొక్క ఆ మూల తలంపు యొక్క మూలం కనుక నీకు తెలిస్తే, ఇప్పుడే ఎక్కడే నువ్వు దేవుణ్ణి చూడటం కాదు, నువ్వు దేవుడు అవుతావు. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంలో ఉండగానే మన చుట్టాలు ఇక్కడ ఆగిపోతారు, మన స్నేహితులు ఈ ఫ్రెండ్షిప్లు అన్ని ఇక్కడ తోట ఆగిపోతాయి. దేహం బతికుండగా దేహం కూడా నీడ ఎలాగొస్తుందో, దేహం మరణించిన తర్వాత జీవుడు కూడా వాడి సంస్కారాలు, వాడు వాసనలు, వాడు తలంపులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటే ఈ స్నేహితులు రారు, కానీ మనకు కూడా వచ్చేవాడు గురువు మాత్రం ఒక్కడే వస్తాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటుంది. గురువు మాత్రమే మనకు కూడా వచ్చేస్తాడు. స్వర్గలోకం కలిగితే స్వర్గలోకం, నరకలోకానికి కలిగితే నరకలోకం. మళ్ళీ ఎక్కడో చోట పుడతాం, మళ్ళీ ఎక్కడో రాజులలోనో అమలాపురంలోనో. మన సంస్కారాన్ని బట్టి ఈ దేహం పుడుతుంది. అంటే మరణం, దేహం మరణిస్తుంది, దేహం పుడుతుంది. ఈ లోపల ఈ దేహం నాది, ఈ దేహము నేను అనేవాడు మటుకు ప్రయాణం చేస్తాడు. మరణించిన తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడు. దేహం ఇక్కడ ఆగిపోతుంది, జీవుడు ప్రయాణం చేస్తాడు. కానీ గురువు ఏం చేస్తాడంటే, ఆ జీవుడు ఏ జన్మలో నువ్వు ఉన్నా, నువ్వు రాజుల్లో పుట్టినా, అమెరికాలో జన్మించినా, లేకపోతే కాకినాడలో జన్మించినా, నీ గురువు నీకు కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అది ఏం పని లేదా వాడికి, గురువుకి వాడికి ఏం ఉద్యోగం లేదా గురువుకి. అదేం మీ బంధువులు ఇక్కడ ఆగిపోతారు, మిమ్మల్ని ఎంతకాలం ఉపయోగించుకోవాలో అంతకాలం మిమ్మల్ని ఉపయోగించుకుని మీ స్నేహితులు మీ బంధువులు ఆగిపోతారు. కానీ గురువు మటుకు నేను విడిచిపెట్టడు. మీ అవసరం గురువుకి ఏం లేదు, కానీ గురువు నేను కూడా వెంటాడుతూ ఉంటాడు. ఎందుకు రాబోయే జన్మల్లో కూడా వాడు ఎందుకు నిన్ను వెంటాడతాడంటే, మీ స్వభావంలో ఉన్న బలహీనతను వెతికి నీకు చూపించి, నీ చేత సాధన చేయించి, నీ చేత బయటికి లాగించి, వాటిని కాల్చి బూడి చేసే వరకు నేను గురువు విడిచిపెట్టాడు. వాడే గురువు. గురువు అంటే వీరికి కబుర్లు కాకరకాయలు చెప్పేవాడంటే గురువు కాదు. జన్మ జన్మలకి కూడా వస్తూ ఉంటాడు. ఎందుకు నీ హృదయంలోనే భగవంతుడి యొక్క అనుభవాన్ని నువ్వు పొందడం కోసం ఏ విషయాలైతే నీకు అడ్డొస్తున్నాయో అది గురువుకి తెలుస్తూ ఉంటుంది. అది నీకు ఒక్కసారి తెలియదు. నీ హృదయంలో దేవుడు ఉన్నా నీకు ఎందుకు అనుభవం రావటం లేదు గురువు తెలుస్తూ ఉంటుంది. వాడు వెతుకుతాడు, అది కదుపుతాడు, అది కిలుకుతాడు. కిలికి కిలికి ఏం చేస్తాడంటే నీ సహస్రాలను తీసుకొచ్చి ఆ బలహీనతలు ఏంటో నీకు చూపించి, ఆ బలహీనతను తొలగించే శక్తి నీకు ఇచ్చి, అవి బయటికి రాబట్టి అవి కాల్చి బూడిచ్చేస్తాడు. ఎందుకు, నీ హృదయంలో ఉంటుంట ఈశ్వరుడు నీకు నేనుగా వ్యక్తం అవటం కోసం, ఆ శాశ్వతమైన సుఖము పెర్మనెంట్, ఆ పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్ నీ చేత పొందింపజేయటం కోసం. పరిమితులు లేని సుఖం, పరిమితులు లేనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైన సుఖం, ఆ శాశ్వతమైన ఆనందం నీ చేత పొందింపజేయటం కోసం ఆ ఆనందాన్ని, ఆనందానుభవం, ఆత్మానుభవం, ఆనందానుభవం, ఆ శాంతి నీకు అనుభవంలోకి రావటం కోసం ఏ బలహీనతలు అయితే నీకు అడ్డొస్తున్నాయో వాటిని బయటికి కాల్చి బూడి చేయటానికి జన్మ జన్మలకి, జన్మ జన్మలకి నీ కూడా వస్తాడు వాడు గురువు. సాధన చేయగా 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 అనిపిస్తుంది, ఈ సాధన వల్ల మన భగవంతుని పొందలేము, ఆయన అనుగ్రహం వల్లే పొందుతామని. అంటే సాధన చేయగా చేయగా కొంతకాలం సాధన చేయగా చేయగా తెలుస్తున్నప్పుడు ఏమని తెలుస్తుంది, ఈ సాధన ఒకటే ప్రయోజనం లేదు, ఈ అహంకారం చేసి సాధన ఎంత సాధన చేస్తుందండి, మీకు అర్థమవుతుంది, ఈ అహంకారం జీవుడు ఎంత సాధన చేస్తాడు, కానీ సాధన ఎందుకు చేయాలంటే సాధన చేయగా 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 ఈ సాధనలో ఏం లేదు, దేవుని అనుగ్రహంలో దేవుణ్ణి పొందగలం, కానీ ఈ సాధనలో ఏం లేదని సాధన చేశాక తెలుస్తున్నట్టు, అది సాధన యొక్క లక్ష్యం. ముందు మనం తెలియచేట్ల వల్ల తెలుసుకోవచ్చు, మన ప్రయత్నం వల్ల తెలుసుకోవచ్చు. నేను రోజు 4 గంటలు జపం చేస్తున్నాను, నీకు అర్థమవుతుందా, 1/2 గంట సేపు ధ్యానం చేస్తున్నాను, ఈ ధ్యానం వల్ల, ఈ జపం వల్ల నాకు దేవుడు తెలుస్తాడు, భగవద్గీతలో 16 అధ్యాయంతో నాకు నోటుకు వచ్చేసాను, అధ్యయనం చేస్తున్నాను, పారాయణం చేస్తున్నాను, నీకు అర్థమవుతుంది, లేదా అక్కడ గుడి కట్టించాను, ఇక్కడ గోపురం కట్టించాను అంటే దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేను అని నీకు అనిపిస్తూ ఉంటుంది, నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నీకు అర్థమవుతుంది, నువ్వు సాధన చేయగా ఇవన్నీ చేయగా వీటి వల్ల నేను దేవుణ్ణి ఇవన్నీ చెయ్యొద్దని చెప్పటం లేదు, కానీ వీటి వల్లే భగవంతుడు తెలియడు. భగవంతుడు, భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించాడో వాడికే భగవంతుడు తెలియబడతాడు, కానీ కేవలం నువ్వు చేసే పని వల్లే భగవంతుని తెలియబడడు. సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చేయగా చేయగా కేవలం ఈ సాధన వల్లే భగవంతుడు తెలియడు అని నీకు తెలియటం కోసం సాధన చెయ్యాలి. గురు ఏమి చేస్తాడు, జన్మ జన్మలకి మన కూడా వస్తాడు. ఎందుకు వస్తాడంటే మన స్వభావానికి నిప్పెడతాడు, అంటే మన స్వభావంలో ఏ బలహీనతలు ఉన్నాయో దానికి నెమ్మదిగా అగ్గిపుల్లేస్తాడు. అగ్గిపుల్లేసాయండి జన్మ జన్మలకి కొంత వాడి పవిత్రుని చేస్తూ గురువు కూడానే వస్తాడు. అంటే నేను అనే బుద్ధి నీకు ఉంది కదా, ప్రతివాడికి దేవుడు ఉన్నాడా లేదని అనుమానం వస్తుంది, కానీ నేను లేను ఎవరికి అనుమానం రాదు. ఆ నేను అనే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు. అయితే ప్రపంచంలో ఉన్న దేవాలయాలు, ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు ఏంటంటే ఈ వ్యవహారం, నీ దేహం ఎంత నిజమో, ఈ పుణ్యపాపాలు ఎంత నిజమో, ఈ కష్ట సుఖాలు ఎంత నిజమో, ఈ జంటలు ఎంత నిజమో, ఈ ద్వంద్వాలు ఎంత నిజమో, ఈ దేవుళ్ళు కూడా అంతే నిజం. మనకి ఈ నేననే తలంపు ఉంటే పుణ్యం చేస్తే పుణ్యానికి ఫలం వస్తుంది, పాపం చేస్తే పాపానికి ఫలం వస్తుంది, ఎన్నిటికీ ఫలం ఉంది. ఆ కర్మఫలాన్ని నువ్వు చేసిన పనికి ఆ ఫలితంతో అనుసంధానం చేసేవాడే దేవుడు. ముందు నేను అనే తలంపు వస్తుంది, ఆ తలంపు వచ్చిన తర్వాత ఏమొస్తుంది, ఇతర తలంపులు వస్తాయి. ఆ నేను అనే మొదటి తలంపు, ఇతర తలంపులు కలిసి మనం ఏమంటున్నాం, మనస్సు అంటున్నాం. ఆ మనస్సుని జీవుడు అంటారు. మన శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసేవాడు ఎవడు, ఆ జీవుడే ప్రయాణం చేస్తాడు. గోయింగ్ జీవుడికే, కమింగ్ జీవుడికే, వెళ్ళేవాడు జీవుడే, వచ్చేవాడు ఆ జీవుడే. కానీ సత్య వస్తువు, ఆ నిత్య వస్తువు మటుకి దానికి పోకాలేదు, రాకాలేదు. సత్య అది అంతటా ఉంది, అది ఎక్కడ ఉంది, అది అంతటా ఉంది. ముందు నీకు నేనున్న తలంపు వస్తుంది కదా, నేనున్న తలంపు ఎప్పుడు వస్తుందో మాట గాఢ నిద్రలో లేదు, నేనున్న తలంపు గాఢ నిద్రలో లేదు. ఈ నేనున్న తలంపు జాగ్రత్త అవస్థలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది. అయితే గాఢ నిద్రలో నేనున్న తలంపు ఉందా లేదు, అక్కడ మనం ఉన్నామా లేదా, ఇది ప్రశ్న ఇక్కడ పట్టుకోండి. ఇంకేం అక్కర్లేదు, మీరు అందరూ డిస్పర్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోండి, మీరేమి ఇంకా ఆలోచించక్కర్లేదు, మీరేమి ఆలోచన. ఈ విషయం ఈ స్కూల్ మీకు దొరకదు అనుకోండి, 4 వేదాలు మీరు చదువుకున్నా భగవద్గీత పై నుంచి కింద నుంచి మీరు బట్టి పట్టిన మీకు జ్ఞానం కలగదు. ఈ క్లూ ఒకటే పట్టుకోండి, ఏది ఇప్పుడు నేననే తలంపు ఇప్పుడు ఉంది, గాఢన ధరలో లేదు. ఆ నేననే తలంపు వచ్చాక చుట్టాలు వస్తున్నారు, పరిసరాలు వస్తున్నాయి, దేవుడు వస్తున్నాడు, స్వర్గలోకం వస్తుంది, నరకలోకం వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది, ఈ జంటలన్నీ వస్తున్నాయి అంతే కదా. ఈ నేరుని తలంపు వచ్చిన తర్వాత ఈ శరీర భావన అప్పుడే వస్తుంది కదా నీకు. ఈ నేరుని తలపు నీకు గాఢ నిద్రలో ఉందా లేదా, అక్కడ లేదు, కాళ్ళు ఉన్నావా లేదా, ఉన్నావు. వాడెవడు, ఉన్నవాడెవడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఈ జాగ్రత్తలో వస్తాం, వాడిని పట్టుకో, ఈ పని పూర్తి అయిపోతుంది అని చెప్పాడు ఇంటి. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అందరు. ఇది సాధన యొక్క రహస్యం. నువ్వు అక్కడ ఉన్నావా లేదా, గాఢ నిద్రలో నేను లేనని ఎవరైనా చెప్పేవాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నువ్వు ఉన్నావు అక్కడ, నీకు ఇక్కడ ప్రపంచం ఉందా, ప్రపంచం లేదు, దేవుడు ఉన్నాడా,
దేవుడు లేడు. నేననే తలంపు ఉందా? లేదు. లేదా కేవలం దుఃఖం ఉందా? అక్కడ దుఃఖం లేదు. పుణ్య అశాంతి ఉందా? లేదు. పుణ్యం కూడా ఉందా? లేదు. పాపం కూడా ఉందా? లేదు. ఏమీ లేదు. కానీ అక్కడ నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. ఆ ఉన్నవాడు ఎవడు? ఉత్తురు కూడా ఉన్నాడు. జాగ్రత్త వస్తున్నా కూడా వాడిని పట్టుకుంటే నువ్వు మానవ జాతి అంతా ఏ గమ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తుందో ఆ గమ్యానికి నువ్వు చేరుకున్నట్టే, నీ డెస్టినేషన్ నువ్వు రీచ్ అయినట్టే. ఈ ప్రపంచంలో ఇలా మనుషులను చూస్తున్నాం, అనేక సంఘటనలు చూస్తున్నాం, అనేక వస్తువులను చూస్తున్నాం, అనేక వ్యక్తులను చూస్తున్నాం. ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత ఈ వ్యక్తులు ఎవరు నాకు కూడా రారు, ఇక్కడ ఉన్న వస్తువులు నాకు కూడా రావు. వాటికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఈ నాలుగు తలంపుల కింద మారిపోయి, నాలుగు స్వభావం కింద మారిపోయి నాకు కూడా వచ్చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని చూసి అసహించుకుంటాను అనుకోండి, మీరు నాకు కూడా రాపోయినా మిమ్మల్ని చూసుకుని అసహించుకునే బుద్ధి మటుకు నాకు కూడా వచ్చేస్తుంది. మీరు నాకు కూడా రారు. మీ పట్ల ఉండే రియాక్షన్ మటుకు నాకు కూడా వస్తుంది. అది నా స్వభావం కింద మారుతుంది. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఎవరైనా మొట్టమొదటి వస్తే, అంటే వాళ్ళకి పాపం చదువు లేదనుకోండి, ఏమీ సాధన లేదనుకోండి, గౌతమ బుద్ధుడి దగ్గర ఎవరైనా వచ్చి అడిగితే గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు, రహస్యం అందరికీ కాదు కొంతమందికి, మీరు రోజు వెళ్ళి శ్మశానంలో గంట సేపు కూర్చుని రమ్మనవాడు వాడు. ఈ బుద్ధుడు చెప్పిన మాటది మొట్టమొదటి వాళ్ళకి చదువు లేదనుకోండి, సాధన తక్కువ అనుకోండి, కొంతమందితో సీక్రెట్గా చెప్పాడు అది, మీరు రోజు వెళ్ళి శ్మశానంలో మీరు శ్మశానంలో గంట సేపు కూర్చుంటాను. అప్పుడు మీకు అసలు వైరాగ్యం ఏంటంటే తెలుస్తుంది, కొన్ని మనసు అంతర్ముఖం అవుతుంది. ఒక గంట సేపు శ్మశానంలో కూర్చోండి, మీ శ్మశానంలో అంటే ఊరు, ఏ ఊరు శ్మశానం లేకుండా ఊరు ఉండదు. వ్యక్తి భావన పెట్రోలియం సైట్ పెట్టి చూసిన గౌతమ బుద్ధుల్లో మీకు కనపడదు. ఇండివిజువల్ ఐ, పర్సనల్ ఐ, బాడీ బౌండ్ ఐ, ఈ ఫాలోవర్స్ ఐ, దాన్ని మనం చెప్పాలని తెలుగు భాషలో మిథ్యా నేను, అసత్యమైన నేను, అంటే శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసి ఆ జీవుడు, ఆ ఇండివిజువల్ అయి గౌతమ బుద్ధుడిలో పెట్రోలియం సైట్ పెట్టి చూసిన మీకు కనపడదాన్ని. ఒకే ఒక్క మాట, గౌతమ బుద్ధుడు అంటే నాకు చాలా ప్రేమ కలగటానికి కారణం ఒకే ఒక్క మాట. ఒకే ఒక్క మాట వల్ల నాకు ఆయన మీద, ఆయన దగ్గర నేను తల వంచాను, ఆయన పట్ల నాకు విపరీతమైనటువంటి ఒక పరిమితమైనటువంటి ప్రేమ కలిగింది. ఆయన దేహం ఎక్కడ లేదు, ఆయన దేహం ఎక్కడ ఉందా? ఆయన మనం తలపెట్టుకోమని చెబుతున్నాడు. ఒకే ఒక్క వాక్యం బుద్ధుడు చెప్పాడు. ఆ ఒక్క వాక్యానికి ఆయన మీద నాకు, అంటే అట్లా ఇండివిజువల్ అయి లేకుండా ఎలా ఉన్నాడో చెప్పడం కోసం చెప్తున్నాను. గౌతమ బుద్ధుడు మోషన్స్ వల్ల శరీరం పడిపోయింది అనకి, ఆయనకి డైలీ చివరి రోజుల్లో మోషన్స్ వచ్చి, అంటే గౌతమ బుద్ధుడి దగ్గర ఒకే బలహీనత ఉంది, తిండి దగ్గర మొహమాటం పడేవాడు. గౌతమ బుద్ధుడి దగ్గర ఏదైనా కొంచెం బలహీనత ఉంటే తిండి దగ్గర మొహమాటం పడేవాడు. అంటే ఏంటి, ఆయన కావాలండి కదా, కాదు కూడా కొంచెం తినండి అంటే ఓ రోజు మాంసం పెట్టారు చివరి రోజు, ఆ మాంసం సరిగ్గా ఉడకలేదు, పచ్చి మాంసం. ఆ పైగా ఎవరో లేబర్ ఇంటికాడ పెట్టారు, వాడు సరిగ్గా ఉడకలేదు. ఆ గౌతమ బుద్ధుడు కొంచెం తినండి తినండి అంటే తిన్నాడు, అది కోరిక ఉండి కాదు, మీకు అర్థమవుతుంది, కోరిక ఉండి కాదు, వాడిని సంతృప్తి పరచడం కోసం. అంటే వాడు ఎక్కడ నడుచుకోండి, వాళ్ళకి కావాలని కాదు, నిన్ను సాటిస్ఫై చేయడం కోసం. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్ వీ పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ అన్నాడు ఒకసారి స్వామీజీ. వాడికి కావాల్సి ఉండి కాదు, నిన్ను సంతృప్తి పరచడం కోసం మాంసం తిన్నాడు లాస్ట్ గా, వాడికి డిజైర్ ఉండి కాదు. నీకు అర్థమవుతుంది, ఆ మాంసం తిన్నాడు, మోషన్స్ పట్టుకున్నాయి, శరీరం విడిచిపెట్టాడు, అంతా విడిచిపెట్టాడు, ఆ స్టోరీలోకి నేను వెళ్ళిన ఇక్కడ. కానీ లాస్ట్ ఏమన్నారంటే ఆనంద్ అనేవాడు, ఆనంద్ వచ్చేమనంటే నీ శరీరం పడిపోవటానికి సిద్ధంగా ఉంది, మోషన్స్ పట్టుకున్నాయి కదా, నీ శరీరంలో నీ శరీరాన్ని ఈ శవాన్ని తీసుకెళ్ళి ఏం చేయమంటారు అని అడిగాడు. ఈ శవాన్ని ఏం చేయమంటారని అడిగాడు. ఆవిడ ఆనంద్ తమ్ముడు అడిగాడు, చవి తమ్ముడు. ఆవిడ బుద్ధిని చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి, ఆనంద్ ఈ ఊరికి ఒక శ్మశానం ఉండాలేదా అని అడిగాడు. శ్మశానం లేకుండా ఊరు ఉండదు. అందరి దేహాలని ఏ శ్మశానంలో తీసుకెళ్లి దహనం చేస్తున్నారో, ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ దహనం చేయి, దీనికి ఏం ప్రత్యేకత అక్కర్లేదు, బుద్ధిని పలానా చోట దహనం చేసేవని గుర్తు కూడా దీనికి అక్కర్లేదు అన్నాడు వాడే బుద్ధుడు. అంటే నాటికి ప్రత్యేకత ఏం అక్కడ, అందరినీ ఏ శ్మశానానికి తీసుకెళ్తున్నారో, ఈ దేహాన్ని కూడా ఆ దేహ ఆకాశ్మశానంలో తీసుకెళ్లి దహనం చేయాలి. ఆనంద్ అప్పుడు ఆనంద్ విన్నాడు, మీలాంటి మహాజ్ఞాని మహాగురువు ఈ భూమి మీద ఎంతవరకు నడవలేదన్నాడు చవిత్తమ్ముడు. నీకు వరలిష్ఠి తెలుసా అని అడిగాడు. నేను వరలిష్ఠి చదవలేదన్నాడు. వరలిష్ఠి చదవకుండా నా పూర్వీకులు వచ్చిన మహాత్మ గురించి నేను తెలియకుండా బుద్ధుడి కంటే గొప్పవాడు ఎవడో ఈ అర్థమేకి రాలేదని ఎలా చెప్పగలో అటువంటి మాటలు ఏం చెప్పకూడదు. డోంట్ థింక్ ఫర్ మీ, డోంట్ వీ ఫర్ మీ. నా గురించి మాట్లాడకు, నా గురించి ఏడవకు, నా గురించి విలపించకు, నా గురించి ఆలోచించకు. ఏ రకంగా జీవిస్తే నువ్వు మోక్షాన్ని పొందుతావో
ఏ రకంగా జీవిస్తే నువ్వు నిర్మాణ స్థితిని అందుకుంటావు ఆ రకంగా జీవించడం నేర్చుకో. బుద్ధుడు గొప్పవాడైతే నీకేం కలిసి వస్తుంది ఆనందం? ఏ రకంగా జీవిస్తే నీకు మోక్షస్థితి కలుగుతుందో, ఏ రకంగా జీవిస్తే నువ్వు నిర్వాణ స్థితిని అందుకోగలవో ఆ రకంగా జీవించడం నేర్చుకో. ఇంతకీ నీకు ఎందుకు చెబుతున్నానంటే, అక్కడ ఈ వ్యక్తిగతమైన నేను, ఈ దేహగతమైన నేను ఉన్నంతకాలం ఆ దేహం చుట్టూ రెండు తిరుగుతూ ఉంటుంది. అది మనం మర్చిపోయి మనం ఏం పని చేయడం, నీకు అర్థమవుతుంది? కొంతమంది మంచి పనులు చేస్తున్నట్టు బయట కనిపించినా మూలంలో నశించిపోతూ ఉంటారు. నీకు అర్థమవుతుంది? అంటే వాడు ఏదో ఈ ఏదో గౌరవమో లేకపోతే కీర్తి ఏదో ఆశిస్తారనుకోండి, ఆ కీర్తి భగవంతుడు ఇస్తాడు, వాడికి మోక్షాన్ని ఇవ్వడు, శాంతి ఇవ్వడు, నిర్మాణ స్థితిని ఇవ్వడు. ఇక్కడ కుర్రవాడు వచ్చాడు, ఇలా దిక్కులు చూస్తున్నాడు, మొకమాటం పడుతున్నాడు, ఏం అడుగుదాం అనుకుంటున్నాడు. రమణ మహర్షి గారు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళంక చూశారు. అదేం ఏ వంక అది వంక చూశారు. అంటే చూపు ఎక్కడికి పోతుంది అంటే హృదయంలోకి పోతుంది. అది చర్మం యొక్క కళ్ళు కాదు, జ్ఞాన నేత్రాలు, దివ్య నేత్రాలు, డివైన్ ఐస్. నీకు అర్థమవుతుంది? ఒక్కసారి ఒక జ్ఞాని మన వంక చూస్తే వాడు చాలు, మన లోపల ఉన్న అజ్ఞానానికి చూపు ధర నిప్పు పెడతాడు. ఒకసారి అలా చూస్తే చాలు, అంటే లోపల మన అజ్ఞానానికి నిప్పు పెడతాడు. అంటే అది లవ్వే, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్. మీకు అలా చూస్తే చాలు, వాడితో మనతో మాట్లాడక్కర్లేదు, వాడు మనతోటి మాట్లాడక్కడ. గురికి అలా చూస్తే చాలు, వీడికి సమక్షం ఉంటే చాలు. మనకి ఇప్పుడు శీతాకాలం అనుకోండి, నిప్పుకు తీవ్రంగా నిలబడి మనకు చలేస్తాను మనకు చలేస్తాను, అరే వదిలి నిప్పు దగ్గర కూర్చుంటే చలిపోతుంది కదా. నీకు అర్థమవుతుంది? ఒక జ్ఞాని సమక్షంలో కూర్చున్నప్పుడు వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి నీకు తెలుస్తూ ఉంటుంది. జ్ఞానం గురించి ఆయన చెప్తాడు, సూర్యుడు ఇంకా చూడు, సూర్యుడు ఉన్నాడో లేదో నీకు కనిపిస్తుంది, నువ్వు దృష్టి మార్చు, సూర్యుడు ఉన్నాడో లేదో నీకు కనిపిస్తుంది. అలాగే నీ మనస్సు ఒకసారి వదిలేపుడు తిప్పు, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడో లేదో నీకు తెలుస్తుంది. ఆ కుర్రవాడు వచ్చాడు, చూస్తున్నాడు, ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు, ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు, మళ్ళీ సిగ్గుపడుతున్నాడు, కొంచెం మొగ్గుమాటం పడుతున్నాడు, మొత్తం మీద ధైర్యం చేసుకున్నాడు, అడుగుతున్నాడు, దగ్గరికి వచ్చాడు, సమీపంగా దగ్గరికి వచ్చాడు, కొంచెం ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత కొంచెం చనివైంది. నీకు అర్థమవుతుంది? కొంచెం దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, మరి అడుగు తెలిసి ఉండి అడిగాడో తెలియగలిగాడో చిన్నపిల్లవాడే, నాకు జ్ఞానం కావాలి అన్నాడు. ఏమన్నాడు? నాకు జ్ఞానం కావాలి అన్నాడు. ఇందులో మనకి ఎవరికైనా జ్ఞానం అడుగుతున్నాం మనం? మీకు అర్థమవుతుంది? మనకి జ్ఞానం అక్కర్లేదు. అంటే భగవాన్ ఒకసారి 2 నిమిషాలు అలాగ మౌనంగా కూర్చున్నారు, మౌనంగా చూశారు వాడు, అంక మౌనంగా చూసి ఎవరికి కావాలి జ్ఞానము అన్నాడు. ఎవరికి కావాలని అడిగాడు. నాకు జ్ఞానము కావాలి, ప్రశ్న ఏమిటి, నాకు జ్ఞానము కావాలి, ఎవరికి కావాలి అని అడిగాడు. అంటే నాకు కావాలి, నేను జ్ఞానాన్ని కోరుకుంటున్నాను. అప్పుడు భగవాన్ ఏమన్నా, నేను విడిచిపెట్టారా, ఉన్నది జ్ఞానమే అన్నారు. అవి వెనకిచ్చి పైగు లాంటిది ఈ అహం వృత్తి, నేననే తలం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఉదాహరణ ఏదో ఉదాహరణ చెప్పాలి కదా, మీకు మీకు తేలిగ్గా అర్థం అవటం కోసం. మా లోకంలో మేము ఉండకూడదు, మీ లెవెల్లోకి మేము దిగిపోవాలి. మా బుర్రలో ఏదో ఉందంటే అది పెట్టుకుని కూర్చోకూడదు, మీ మైండ్ వరకు మేము దిగాలి. ఆ అనకిచ్చి ఈ నేనని వృత్తి, ఈ అహం వృత్తి, ఈ అహంకారం, ఈ అనకిచ్చి రోడ్ లాంటిది, మెడ్రాస్ నుంచి కలకత్తా వెళ్ళే రోడ్ లాంటి, అవి అందులో లారీలు వెళ్తాయి, చిన్న కార్లు వెళ్తాయి, పెద్ద కార్లు వెళ్తాయి, రకరకాల కార్లు అన్నీ ఆ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రోడ్డు ఇవన్నీ రోడ్డుకి, ఈ రోడ్డు ఈ కార్లకి వాహనాలన్నింటికి ఆధారం ఏంటి? ఆ రోడ్డు జీపులు వెళ్తాయి, చిన్న కార్లు వెళ్తాయి, పెద్ద కార్లు వెళ్తాయి, లారీలు వెళ్తాయి, హెవీ వెహికల్స్ వెళ్తాయి, రకరకాల కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ రోడ్డు మీద. అలాగే ఈ నేను అనే వృత్తి ఉన్నంతకాలం మనకి పశు జన్మలు వస్తాయి, శరీర జన్మలు వస్తాయి, మామూలుగా మానవ జన్మలు వస్తాయి, రకరకాల జన్మలు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి మంచి జన్మలు వస్తాయి, ఒకసారి చెడ్డ జన్మలు వస్తాయి, ఒకసారి జంతువు జన్మలు రావచ్చు, ఒకసారి మానవ జన్మలు రావచ్చు, ఒకసారి దేవతా జన్మలు రావచ్చు. నీకు అర్థమవుతుందా? ఒకసారి భేదవాళ్ళు ఇంటికాడ పుట్టవచ్చు, ఒకసారి ధనవంతులు ఇంటికాడ పుట్టవచ్చు. అక్క ఆ నేను, నీకు అర్థమవుతుందా? ఆ రోడ్డు మీద ఏసు కార్లు వెళ్తాయి, మామూలు కార్లు వెళ్తూ ఉంటాయి. నీకు అర్థమవుతుంది? ఈ అహంవృత్తి ఆ రోడ్డు లాంటిది, ఈ అహంవృత్తి ఆ రోడ్డు, ఆ పైన వెళ్ళిపోయే కార్లన్నీ జన్మలు లాంటివి. అంటే ఈ అహంవృత్తి ఎప్పుడైతే తెగిపోయిందో, ఈ అహంవృత్తి ఎప్పుడైతే తెగిపోయిందో, ఆ నేను అనే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు అది ఎప్పుడైతే తెగిపోయిందో, దాని మూలాన్ని అది ఎప్పుడైతే చూసిందో, అది ఎప్పుడైతే నశించిందో, అంటే రోడ్డు, ఆ రోడ్డు ఈ అహంవృత్తి ఎప్పుడైనా రోడ్డు లాంటిది, అది ఉన్నని చెప్పి వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఆ నేను తలంపు ఎప్పుడైతే లయించిపోయిందో, నీకు అర్థమవుతుందో? ఆ ఇండివిజువల్ లై, ఆ దేహగతమైన నేను ఎప్పుడైతే నశించిందో, అప్పుడు జన్మ ప్రవాహాలు ఆగుతాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు రోడ్డు మీద చూడండి, ఒక కారు వెళ్ళిపోతుంది, దాని వెనకాల ఇంకో లాగే వస్తుంది, దాని వెనకాల ఇంకో కారు వెళ్ళిపోతా ఉంటుంది, నీకు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఈ నేలనే తలంపున్నంత కాలం, దేహగతమైన నేలున్నంత కాలం జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటే వేలాది జన్మలు వస్తుంటాయి, మహాప్రవాహం కింద వెళ్ళిపోతూ ఉంటాయి. అంచేత నువ్వేం చేయాలి, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తున్నాడో అని విచారణ చెయ్యి. అంటే నీ మాట, నువ్వు చేసే పని ద్వారా, నువ్వు మాట్లాడే మాట్లాడే ద్వారా వ్యక్తి భావన పెంచుకోకూడదు మనకు. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. అంటే మనం ఇండివిజువల్ అయి మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాం, ఏదో ఒక పని చేస్తున్నాం, మనం మాట్లాడే మాట ద్వారా, మనం చేసే పని ద్వారా వ్యక్తి భావన పెరగకూడదు. అంటే నాది 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 అనుకున్నాను, విషయం తెలిసాక అంతా నీదే అని తెలుసుకున్నాను నాడు నమ్మాల వారు. మీకు అర్థమవుతుంది, అంతా నాది నాది అనుకున్నాను, విషయం తెలిసాక తెలిసింది నాది ఏమి లేదు అంతా నీదే అని. ఎందుకంటే నీకు పూజ చేసేటప్పుడు, నీ నామం జపించేటప్పుడు, నీ రూపాన్ని ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. నేను జపించగా 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 నేను ధ్యానం చేసి నేను ధ్యానం చేసి ఎంతకాలం ఏమనుకుంటున్నాను, నువ్వు ఉన్నావు అనుకుంటున్నాను, నేనే ఉన్నాను అనుకుంటున్నాను. కానీ నువ్వు ఎవరో నాకు తెలిసాక నువ్వే ఉన్నావు, నేను లేని సంగతి నాకు తెలిసింది. ఆ బ్యూటిఫుల్లో ఆ సందేశం చూడండి. ఎంతకాలం నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవడో నాకు తెలిసాక ఏం తెలిసింది, నువ్వే ఉన్నావు నేను లేని సంగతి తెలిసింది. అక్కడ ఏంటి ఒకటే, అక్కడ కూడా ఏంటి ఒకటే. నేను ఈ జపం చేసినప్పుడు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను. అంటే జపి జపం చేసే జపి ఉన్నంత కాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నా. ఆ జపి లేనప్పుడు ఉన్నది నీదే, నేను లేను. మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, పరుషవాక్యాలు మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి, ఎదుట మనిషి ఎంత చెడ్డవాడని నీకు తెలిసినప్పటికీ వాడిని ద్వేషించొద్దన్నారు. కారణం ఏంటి చెప్పండి, మీరు ఎవరైతే ద్వేషిస్తున్నారో భగవంతుడు జ్ఞాపకం రాదు, ద్వేషించేవాడే మీకు జ్ఞాపకం వస్తుంది. మీకు ఎవరి మీదైనా బాగా ద్వేషం ఉందనుకోండి, దేవుడు జ్ఞాపకం రాడు, ఆ ద్వేషం ఉన్న వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు మీకు. చివరి క్షణంలో ఈ ముక్కులో ఉన్న చివరి శ్వాస, చివరి గాలి ఎప్పుడైతే బయటికి వెళుతుందో, ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో వాళ్ళకి నా స్వరూపం ఇస్తానని కృష్ణుడు చెప్పాడు గీతలో. అయితే ఆ టైంలో మనకి ఆయన జ్ఞాపకం రాడు. ఎవరు? భగవంతుడు జ్ఞాపకం రాడు, నరసింహస్వామి జ్ఞాపకం రాడు, నారాయణుడు జ్ఞాపకం రాడు. నారాయణుడు మనకి జ్ఞాపకం రాడు, ఆ టైంలో జ్ఞాపకం రాడు, నారాయణుడు జ్ఞాపకం రాడు. ఏది ఇష్టము, ఏది నీరిష్టం, ఏది డీరిష్టం, దేనికోసం నువ్వు జీవిస్తున్నావు, ఏది నీకంటే, ఏదైతే సీక్రెట్ బట్టను, ఏదైతే నీకు తీతంగా ఉందో, నీ ముక్కులో ప్రాణం పోయినప్పుడు నీ మనసులో అదే స్మృతి కడుగుతుంది. నా స్మృతి కనుక ఉంటే నా స్వరూపాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు భగవంతుడు వాసుదేవ స్వామి. కానీ మనకు ఆయన స్మృతి రాదు. దేనికోసమైతే, ఏది మన హృదయంలో ఉందో, దేనికోసమైతే జీవిస్తున్నాము, ఏదైతే సీక్రెట్ బట్టను, ఏదైతే మన హృదయం ఎక్కడ రోజుల్లో మనం ఆరాధించుకుంటున్నామో, అది మటుకే మనకు స్మృతిలో వస్తున్నా. కానీ భగవంతుడు రానే రాడు. జీవితం పొడుగునా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో, ట్రూత్ని ఎవడైతే జీవితం పొడుగునా ప్రాక్టీస్ చేశాడో, వాడికి రాష్ట్ర స్మృతులు దేవుడు గుర్తుకు వస్తాడు. మీకు మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు, ఒక్కో జన్మలో ఒక రకంగా మీరు జీవించవచ్చు, కానీ మొదటి తలంపు తెలియ వరకు మీకు జ్ఞానం కలగదు. చాలామంది మేము మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, కొన్ని వాళ్ళు మంచివాళ్ళు కదట. నిజమైన మంచివాడికి వాడికి మంచితనం ఉన్నట్టు కూడా తెలియదు, వాడు మంచివాడు. అమ్మాయి సాధన ఎలా చేస్తున్నట్టండి, ఆ తెల్లమ్మాయి చెబుతాను, ఫోన్లో చెబుతాను. అమ్మాయి సాధన ఎలా చేస్తున్నట్టండి, వండర్ఫుల్ అండి. మన ఉపనిషత్తులో లేని అందాలు చెబుతాను నేను అమ్మాయి. ఏమండి, ఎవరైనా ఇంటికైనా వెళితే వాళ్ళు తిట్టారనుకోండి మనల్ని, ఎవరింటికైనా ఎడతాం అనుకోండి మనం, వాళ్ళు తిట్టారనుకోండి, అది తిడితే మనకేమొస్తుంది, కోపం వస్తుంది, వాళ్ళు ఇంకా గుమ్మాలోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాం. ఈ అమ్మాయి ఎవరింటికైనా వెళితే వాళ్ళు తిడితే ఏమండి, నా మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి తిడుతున్నారు, కానీ లేకపోతే ఎందుకు తిడతారు అనుకోండి, ఏం సాధన అండి. ఎవరైనా తిట్టారనుకోని, అమ్మాయిని ఎవరైనా విమర్శించారనుకోని, ఏదో నా మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి విమర్శిస్తున్నారు, లేకపోతే ఎందుకు విమర్శిస్తారని నన్ను అంటున్నట్టండి. ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఆవిడ మీద కోపం చేసుకున్నా, ఇదంతా దేవుని దయ అంటున్నట్టండి. ఇలా మనం చేయగలమండి. ఎలాగా మనం ఎవరింటికైనా వెళితే తిడితే వాళ్ళ ముఖం చూడడం, ఆ రూపం చూడడం, వాళ్ళ రోడ్డు మీద ఎక్కడ కనిపిస్తే మన ముఖం ఎలా పక్క పెట్టేసుకుంటాం. అంత లిటిల్ మైండ్స్ మనకి, స్మాల్ మైండ్స్, ఆ లిటిల్ మైండ్స్. ఆ మనిషి ఎక్కడ రోడ్డు, మనం తిట్టినాడు ఎవరైనా రోడ్డు మీద కనిపించాడు అనుకోండి, ముఖం ఒక్కసారి తిప్పేసుకుంటాం. మనకా జ్ఞానం, మనకా మోక్షం, మనకా నిర్వాణ స్థితి. అమ్మాయి చదువుతానండి, ఏది జరిగినా ఈశ్వరానుగ్రహం, ఏ సంఘటన జరిగినా అది పాజిటివ్గా జరగవచ్చు, నెగిటివ్గా జరగవచ్చు. ఎవరైనా గౌరవించలేదు అనుకోండి, ఎవరైనా ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, అమ్మాయి ఉదకాలను గౌరవించలేదు అనుకోండి, వచ్చి కూర్చున్నాను కూడా అనలేదు అనుకోండి, ఏదో నీ దయ, మీ దయ్యం ఉంది కాబట్టి నన్ను గౌరవించడం లేదు. ఏది మీ దయ్యం? గౌరవించడం మీ దయ్య. నన్ను గౌరవించకపోవడం కూడా మీ దయ్య, మీ అనుగ్రహమే, మీ కంపాషనే అంటాం లక్ష్యం. మర్యాదగా మాట్లాడినా మీ దయ్య, మర్యాదగా మాట్లాడకపోయినా మీ దయ్య. అంటే అది రియాక్ట్ చేయడం లేదు. ఆ అమ్మాయికి మోక్షం ఈ జన్మలో వచ్చేస్తుంది. ఇంకేదో మైండ్లో యాక్షన్ ఉంటుంది, కానీ అమ్మాయికి రియాక్షన్ లేదు అసలు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, శరీరం మరణించిన తర్వాత ఎప్పుడు పడతానో, ఎంతకాలంగా పడతానో, ఈ డ్యూరేషన్ ఎంత టైం ఉంటుందో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అని అడుగుతున్నాడు. ఇది అర్థమవుతుంది. ఈ కాలము దూరము కూడా మైండ్ ఎంత నిజమో, టైం అండ్ స్పేస్ కూడా మైండ్ ఎంత నిజమో, అవి అంతే నిజం. శరీరం మరణించిన తర్వాత నువ్వేమవుతావు నీకు తెలుసుకోవాలని ఉంది. అంటే భగవాన్, డూ యూ నో వాట్ యు ఆర్ నౌ? ఇప్పుడు ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వెవరో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వెవరో నీకు తెలియదు. నువ్వెవరో, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది, కానీ ఎవరో నువ్వు నీకు తెలియదు. ఇప్పుడు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం మానేసి మరణించిన తర్వాత ఏమవుతావు అన్న ప్రశ్న నీకెందుకు? ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వెవరో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం మానేసి మరణించిన తర్వాత ఏమవుతావు నువ్వు తెలుసుకోవడానికి, అది ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. మరణించిన తర్వాత ఏమవుతావు అని తెలుసుకునే బదులు, ఆ విచారణ చేసే బదులు, ఇప్పుడు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. మీలో కొంతమందికి దేవుడి మీద నమ్మకం ఉండవచ్చు, ఇంకొంతమందికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు. దేవుడు మాట లేవి, నీకు మనస్సు ఉందని తెలుస్తుంది కదా, మనస్సు ఉందని తెలుస్తుంది కదా. ఆ మనస్సు ఎవడో అడగండి మీరు, నువ్వెవడో నా మనస్సును అడగండి, నీకు జ్ఞానం వస్తుంది. శరీరం ఉండగానే ఎవడో నీకు తెలియదు, మరణించిన తర్వాత ఏమవుతావు అని కూడా నీకెందుకు అయ్యా? సాధన బాగా చేస్తున్నాం, సాధన చేసి వస్తాం, మంచి పౌరుషంగా చేస్తారు, మంచి మాకేం పీడితనం లేదండి, మేము చాలా ధైర్యవంతులు అని చెప్తారు కొంతమంది. నీకు అర్థమవుతుంది? ఆ ధైర్యం ఎక్కడదే? మనసులోదే. మేము మంచి ధైర్యవంతులు అండి అని చెబుతారు, మీకు అర్థమవుతుంది? ఆ ధైర్యం ఎక్కడదే? మనసులోదే. ఈ ధైర్యం ఏం చేస్తుందంటే, ఒకసారి పిలికివాడిని కాదు, నేను ధైర్యవంతుని, నేను చాలా బలవంతుని, నా బలంతో, నా ధైర్యంతో, నా వివేకంతో, నా తెలివితో నేను దేవుణ్ణి తెలియచేసుకుంటాను అనుకుంటాడు వీడు. మీకు అర్థమవుతుందే? అలా కొంతకాలం ప్రయత్నం చేస్తాడు, ఎప్పుడు బోర్లా పడతాడు, అప్పుడు నా వల్ల ఏమో కాదు, నువ్వే చేసి పెట్టమని అప్పుడు మళ్ళీ శరణాగతి పొందుతాడు. ఈ మనస్సుని ఉపసంహరించాలి, విత్డ్రా చేయాలి. అంటే మనస్సు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడికి విత్డ్రా చేయాలి. ఉపసంహరించాలి, ఉపసంహరించాలి, ఉపసంహరించాలి. రజోగుణం వల్ల మనస్సు యొక్క విజృంభణ ఎక్కువగా ఉంటుంది, సత్వగుణం వల్ల మనస్సు యొక్క విజృంభణ తక్కువగా ఉంటుంది. మనస్సు చిక్కబడతా అంటే బాహ్యంగా విజృంభిస్తూ ఉంటుంది, మనస్సు పలచబడితే లోపలికి ఉపసంహరించబడుతుంది, విత్డ్రా అవుతూ ఉంటుంది. మనసు లోపలికి విత్డ్రా అవుతూ ఉంటుంది. అంటే నువ్వేమి చేయాలంటే, నీ ఆహార నియమం వల్ల కానీ, నీ మాటల యొక్క నియమం వల్ల కానీ, అంటే మనం ఏం చేయాలి, తక్కువ మాట్లాడాలి. మనం ఏం చేయాలి, తక్కువ మాట్లాడాలి. ఆహారం కూడా మనం సమానంగా అది తీసుకోవాలి. దృష్టిని మనం కేవలము భగవద్ అనుభవం పొందాలనే విషయం దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకోవాలి. తర్వాత ఇంకేమిటి, మనకి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా తెల్లమ్మాయి చెప్పినట్టుగా మనం ఉండాలి, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో అజాగ్రత్తగా మాట్లాడినా ఏదో మీ అనుగ్రహం కాబట్టి అలా మాట్లాడుతున్నారు అనాలి. మన యాక్షన్ ఏమి ఉండాలి, కానీ మనకి రియాక్షన్ ఉండకూడదు. ఎవరికైతే ఆసక్తి లేదు, ఎవరికైతే స్వార్థం లేదు, ఆ హృదయంలోని వస్తువు వాడికి స్వరూపంగా వ్యక్తం అవుతుంది. కొంతమంది పని చేస్తారు, ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుంటారు. అటువంటి వాళ్ళకి జ్ఞానం రాదు. చెయ్యాలి, మర్చిపోవాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. మీద పని చెయ్యి, ఆ ఫలితం విషయం నువ్వు మర్చిపోవు. ఆ ఫలితం విషయం మర్చిపోవటం వల్ల నీకేంటంటే ఫలితం వస్తుంది, నీ మనసు పవిత్రం అవుతుంది, నీ మనస్సు పవిత్రం అవుతుంది. మనస్సు కనుక పవిత్రం కాకపోతే, మనస్సు కనుక ఏకాగ్రత రాకపోతే, మనస్సు కనుక నిర్మలం అవ్వకపోతే, మనస్సు కనుక పలచబడపోతే, అది అంతర్దృష్టి దానికి కలగదు. అంతర్దృష్టి దానికి కలగదు. అంటే మీరు నిరహంకారంగా కనుక పనిచేస్తుంటే, నిరాడంబరంగా కనుక మాట్లాడుతుంటే, మనస్సు వెళ్ళి దాని గోయిలోకి అది పడిపోతుంది, దాని గుహలో అది పడిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే దేహగతమైన నేనికి తలంపులు ఉన్నాయి, దేహగతమైన నేనికి తలంపులు ఉన్నాయి. ఆ సత్యానికి తలంపులు లేవు, చైతన్యానికి నీ తలంపులు లేవు. నువ్వు కాని దేవుడు, నువ్వు కాని దానితో ఎంతకాలమైతే నువ్వు తాదాత్మ్యం పొందుతూ ఉంటావో అంతకాలం నువ్వు చస్తూ ఉంటావు, పుడతా ఉంటావు. నీకు తలంపులు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి. ఈ ప్రవాహాన్ని ఎవరో ఆపు చేయలేరు. ఒక ఈశ్వరుడు తప్పించి నాకేమీ తలంపు రాకూడదు, ఇక్కడ కూర్చున్నాను అనుకోని ఆగుతుందా తలంపు? ఆగదు. నీకు అర్థమైంది, నాకేమీ తలంపులు రాకూడదు, గుళ్ళో కూర్చున్నాను, లక్ష్మీనరసింహ స్వామి గారి గుళ్ళో కూర్చున్నా, నాకేమీ తలంపులు రాకూడదు అని రాకూడదు అనుకునే గుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా గ్రహించండి, నువ్వు కాని దాని చోటు ఎంతకాలం అయితే నీకు తాదాత్మ్యం ఉందో, నువ్వెవరు చైతన్యం, నువ్వెవరు ఆత్మవు, నువ్వు చావులేని వస్తువు, నువ్వెవరు చావులేని. యూఆర్ దట్ అర్జున, యూఆర్ దట్. దేనికైతే చావులేదు, దేనైతే నిప్పు ముట్టుకోలేదు, దేనైతే పంచభూతాలు ముట్టుకోలేవు. ఈ పంచభూతాలు లేనప్పుడు ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే నువ్వు. యూఆర్ దట్, అది నీవే. నువ్వు కాని దేహంతో, నువ్వు కాని లోకంతో, నువ్వు కాని ఇష్టాలతోటి, నువ్వు కాని వస్తువులతోటి, ఎంతకాలం నువ్వు కాని వస్తువులతోటి, నువ్వు కాని వ్యక్తులతోటి, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని పరిసరాలతోటి నువ్వు ఎంతకాలం అయితే తాదాత్మ్యం పొందుతూ ఉంటావు అంతకాలం తలంపులు వస్తూనే ఉంటాయి. అంతకాలం నీకు తలంపులు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి, జన్మలు వస్తాయి, మరణాలు వస్తాయి, మొసలితనాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. ఈ ఒక్క ట్రూత్ని మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి, నా కోరికలు రాకూడదు, నా కోరికలు రాకూడదు, నాకు తలంపులు రాకూడదు అని ఇంక ఎక్కువ వచ్చి కూర్చుంటాయి. రమణ మహర్షి గారు రహస్యం చెప్పారు, నువ్వు కాని దాని గురించి ఆలోచించడం కంటే నువ్వు ఏదైతే అవుదాం అనుకుంటున్నావు దాని గురించి స్మరించు. చచ్చిపోతాం అనుకోవడం ఇంకో ఇంకో సంవత్సరంలోనూ ఆరు నెలలోనూ మళ్ళీ భూమి మీద సిద్ధం అవటం. ఎన్ని దొంగ చావులు, ఎన్ని ఏం చావులు, ఈ దొంగ చావులు. ఎవడైతే తిరిగి పుట్టడో, ఎవడైతే ఈ ప్లానెట్ మీదకి ఎవడైతే రాడో, ఎవడైతే శవాన్ని మొయ్యడో, ఎవడైతే శవాన్ని తొరగడో, ఎవడైతే తిరిగి భూమి మీదకి రాడో, రాగద్వేషాల కారణంగా ఎవడైతే కామక్రోహాల కారణంగా ఎవడైతే ఈ భూమి మీదకి రాడో, ఎవడైతే ఈ ప్లానెట్ మీదకి రాడో, ఎవడైతే తిరిగి పుట్టడో, ఎవడైతే తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించడో, వాడు చచ్చినట్టు కానీ నువ్వు చచ్చినట్టు ఏంటి రా అంటున్నాడు. ఎవడికైతే తిరిగి శవం రాదో వాడు చచ్చినట్టు. ఈ పాత శవాన్ని వదిలేసి కొత్త శవాన్ని భోజనం వేసుకుంటే వాడు చచ్చినట్టు ఎలాగా, ఈ పాత శరీరం పోతాను కొత్త శరీరం వస్తుంది. ఇంకా నువ్వు చచ్చినట్టు, ఎవడైతే తిరిగి పుట్టడో వాడు చనిపోయినట్టు. మన చావులు దొంగ చావులు, ఎన్ని నిజం చావులు కాదంటున్నారు ఇక్కడ రమణాచార్య. భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలిస్తే, భగవంతుడిలో మనకు ఐక్యం వారిని బుద్ధి పుడుతుంది. కానీ భగవంతుడి గొప్పతనం మనకు తెలియకపోతే భగవంతుడి ఐక్యం వారిని బుద్ధి కూడా మనకు కలగదు. ఇది శ్రవణం చేయమన్నారు. భగవంతుడి యొక్క ఔన్నత్యం, భగవంతుడు ఎంత శక్తిపరుడు, ఆయన ఎంత ఆయనలో ఉన్న పూర్ణ జ్ఞానం ఎటువంటిది అంచేత దేశకాలకు అతీతుడు పరమేశ్వరుడు, సర్వంతర్యామి అంచేత ఆయన యొక్క గొప్పతనం ఉంటే ఆయన్ని మనం పొందాలి, ఆయన స్వరూపాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష మన ఉదయం ఒక లోయల్లోంచి ఉబికి ఉబికి సహస్రారంలోకి వస్తుంది. అంచేత శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. మీరు డబ్బు సంపాదించుకుంటారు, సంపాదించుకుని బ్యాంకులు వేసుకుంటారు, మీకు అర్థమవుతుంది. అలాగే మీరు శ్రవణం చేయగా, శ్రవణం చేయి చేసి మరణం చేయగా అది నిధి ఏర్పడుతుంది, అంటే మీకు కొంత సొమ్ము ఏర్పడుతుంది. ఏ స్పిరిచువల్ ప్రాపర్టీ, నాట్ మెటీరియల్ ప్రాపర్టీ, ఇట్ ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ. ఆ స్పిరిచువల్ ప్రాపర్టీ నిధి సొమ్ము కింద ఏర్పడుతుంది. అంటే మీరు శ్రవణం చేసింది, ఆ శ్రవణం చేసింది విన్నది, ఇవి విన్న తర్వాత మరణం చెయ్యాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. మీకు ముఖ్యమైన పాయింట్స్, మిమ్మల్ని అరెస్ట్ చేసే సెంటెన్సెస్, మిమ్మల్ని బంధించే సెంటెన్సెస్, మీ మనస్సు మీద మీ మనస్సుకు ఉపయోగపడే వాక్యాలు, మీరు అవి నోట్స్ కింద తీసుకుని ఇంటికి తీసుకెళ్లి మరణం చేస్తే ఒక నిధి ఏర్పడుతుంది, అంటే ఒక ప్రాపర్టీ ఏర్పడుతుంది. ఆ ప్రాపర్టీ నిధి జాస. అప్పుడు మీరు మీ సొమ్ము మీద మీ మనస్సు కలగడతా ఉంటుందో, మీరు విన్న జ్ఞాన సంపద మీద మీ మనస్సు వెళ్ళి వాడతా ఉంటుంది, అదే నిధి జాస. శ్రవణ మనన నిధి జాస అంటే మీరు శ్రవణం చేయాలి, శ్రవణం చేసింది మననం చేయాలి. మన దూడ కూడా పొలాన్ని తినొచ్చేసి ఇంటికారు పడుకుని నెమరేసుకుంటూ ఉంటాయి. మనం కూడా శ్రవణం చేయాలి, శ్రవణం చేసి వదిలేయకూడదు, మననం చేయాలి. ఆ మననం చేసిన తర్వాత నిధి ఏర్పడుతుంది, ఒక ప్రాపర్టీ ఏర్పడుతుంది. భౌతికమైన ప్రాపర్టీ, మీ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ ప్రాపర్టీ ఉంది, భౌతికమైన ప్రాపర్టీ. కానీ మరణానంతర జీవితంలో మీకు కూడా వచ్చేది స్పిరిచువల్ ప్రాపర్టీ, స్పిరిచువల్ స్టేటస్. మీ స్పిరిచువల్ స్టేటస్తో మీకు కూడా వస్తుంది. మీ దేహం, మీ ఇంద్రియాలు, మీ మెటీరియల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఆగిపోతాయి. అందుకే యేసుక్రీస్తు మాట అన్నాడు, ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులకు ఇస్తున్న విలువ జీవుడు, మరణానంతర జీవితంలో ఏదైతే కూడా వస్తుందో దానికి విలువ ఇవ్వటం లేదని యేసు ఒక మాటల సందర్భంగా చెప్పారు. అందుచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మన శ్రవణ మనన మననం చేయక నిధి ఏర్పడుతుంది. ఆ నిధి మీద మీకు ధ్యాస కుదురుతుంది, నిధి ధ్యాస. అప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సు సంస్కరించబడుతుంది, మీ మనస్సు పవిత్రమవుతుంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఉన్నా మనకు తెలియటం లేదు. దానికి కారణం ఏంటంటే మన మనసులో ఉన్న మురికి. బయట స్వంశ ఏరియా అంటే మురిగ్గుంటలు, అలాగే మన మనసులో కూడా మురిగ్గుంటలు ఉన్నాయి. ఆ మనసులో ఉన్న మురిగ్గుంటలు అవల్ల మనకు పరమేశ్వరుడు మనకు తెలియటం లేదు. ఆ మనసులో ఉన్న మురిగ్గుంటలు ఏంటంటే ఒకటి వేత, ఆ రాగ, ఆ భయ, ఆ క్రోధ. రాగం ఒక మురికి గుంట, భయం ఒక మురికి గుంట, క్రోధం ఒక మురికి గుంట, మన బయటను మురికి గుంటలు చూస్తే దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆ స్లమ్స్ చూస్తే. అలాగే మన మనసులోని మురికి గుంటలు చూసి ఈశ్వరుడు మనకు వ్యక్తం కావటం లేదు. మీ మనసులో నీకు మురికి గుంటలు ఉన్నాయి, ఈ మనసులో మురికి ఉంది, ఈ మనసులో ఉన్న మురికి నువ్వు బయటికి తీసేయాలి. ఆ మురికి ఎలా ఉందంటే భయం రూపంలో, కామం రూపంలో, రాగం రూపంలో, ద్వేషం రూపంలో, భయం రూపంలో, రకరకాల రూపాల్లో ఉంది నీకు ఆ మురికి. దాన్ని నువ్వు ఎలిమినేట్ చేయాలి, దాన్ని నువ్వు రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే నీళ్ళల్లో ఉన్న బురదన బురదన వేరు చేస్తే నీళ్ళు ఏ విధంగా అయితే స్వచ్ఛమైపోతాయో, అదే నీ మనసులో ఉన్నటువంటి మురికిని కనుక వేరు చేస్తే మనసు స్వచ్ఛమైపోతుంది, స్ఫటికీలాగా అయిపోతుంది. ఎంత స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ మైండ్ అంత స్వచ్ఛంగా అయిపోతుంది. ఎప్పుడు రాగాన్ని విడిచిపెడితే, భయాన్ని విడిచిపెడితే, కోపాన్ని విడిచిపెడితే, అయితే వాటిని ఎలా విడిచిపెడతావు? అది విడిచిపెట్టడం అంత తేలిగ్గా, అంత తేలిగ్ కాదు. నేను పెద్దవాడిని అయిపోయాను అలా అనుకోకు. నిన్ను చూసి నువ్వు గర్వపడకు. అంతే నన్ను ఆశ్రయించు. నన్ను ఏం చేయాలి? నన్ను ఆశ్రయించు. నీ చిత్తాన్ని నాకు అర్పించు, నీ మనస్సుని నాకు అర్పించు. మా ఉపాసిత, నన్ను ఉపాసన చెయ్యి, నన్ను ఆశ్రయించు. నన్ను ఉపాసిస్తే నా స్వరూపాన్ని నువ్వు పొందుతావు. ఎప్పుడైతే నువ్వు ఈ వీటి నుంచి, మనసులో ఉన్న మురికిలోంచి, మనసులో ఉన్న దోషాలలోంచి, మనసులో ఉన్న బలహీనతల్లోంచి, నీ పూర్వజన్మ నుంచి నీ మనసులో మోసుకుని వస్తున్నటువంటి ఆ దుష్ట సంస్కారాల్లోంచి, కుయుక్తుల్లోంచి, కుతంత్రాల్లోంచి నీ మనసును కనుక విడదీస్తే నీ మనసు స్వచ్ఛం అవుతుంది, ఏకాగ్రత వస్తుంది దానికి, దానికి పవిత్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది. ఎప్పుడైతే ఏకాగ్రత, ప్రవీణత, పవిత్రత, పరిశుద్ధత ఎప్పుడైతే మనసుకు పట్టిందో, అప్పుడు దానంతరది హృదయంలోకి, హృదయం యొక్క లోయల్లోకి, హృదయం యొక్క లోతుల్లోకి దానంతరది నీ ప్రయత్నం లేకుండా జారిపోతుంది. మనం పవిత్రం అయ్యి కొద్దీ దేవుడికి దగ్గర అవుతాం, లోకానికి దూరం అవుతాం. ఆ ప్యూరిటీ అటువంటిది, ఆ ప్యూరిటీ అటువంటిది. అంటే ప్యూరిటీ చాలా ముఖ్యం. అంటే భగవంతుడు ఎంత పవిత్రుడు, భగవంతుడు ఎంత సున్నితుడు, ఎంత భగవంతుడు ఎంత సూక్ష్మంగా ఉంటాడో, మన బుద్ధి కూడా అంత సూక్ష్మం అయితే, అంత సటిల్ ఇంటలెక్ట్ కనుక మనకు వస్తే, మన మనస్సు కూడా అంత పవిత్రమైతే, అంత ఆ మన భగవంతుడి దగ్గర ఎంత పవిత్రత ఉందో, అంత పవిత్రత మన మనసుకు పట్టిస్తే మన మనస్సు ఆత్మాకారం చెందుతుంది. దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని మనం అందుకోగలుగుతాం, మనం అందుకోగలుగుతాం. అంటే దేవుడు ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, దేవుడు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో, దేవుడికి ఏ శాంతి అనుభవం ఉందో, ఆ సుఖము, శాంతి, ఆనందం మనకు కూడా స్వరూపంగా వ్యక్తమవుతుంది. నీకు అర్థమవుతుందా? మన ఆనందం కోసం కాఫట్ల చుట్టూరు తిరుగుతాం, ఆనందం కోసం టెలివిజన్ కంటి పుట్టిపోయి ఉంటాం, ఆనందం కోసం సినిమాల చుట్టూరు తిరుగుతూ ఉంటాం, ఆనందం కోసం అనేక పనులు చేస్తూ ఉంటాం. కానీ ఈ భగవంతుడు, భగవంతుడికి ఎటువంటి ఆనందం ఉందో, ఆ ఆనందమే కనుక మనకు స్వరూపంగా వ్యక్తమైతే, ఈ కాఫట్ల చుట్టూ, సినిమాల చుట్టూ, టేబుల్ చుట్టూ, ప్లాకాట్ల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. శాంతి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం నేను విగ్రహారాధన చేస్తున్నాను, చేయొచ్చును. ఇస్ దేర్ ఎనీ హార్మ్ ఇన్ ఇట్? ఏమైనా విగ్రహారాధన చేయటంలో ఏమైనా పొరపాటు ఉందా, చేయొచ్చా, ఏమైనా హారం ఉందా, చేయకూడదా, ఏమిటి అని అడుగుతున్నారు. ఎవరో ఒక భక్తుడు అడుగుతున్నాడు, సమీపించాడు, అడిగాడు. అంటే మామూలుగా కొంతమందికి సూక్ష్మ బుద్ధిని వాళ్ళకి రమణ మహర్షి గారు నోటితో చెప్పకుండా సందేశాన్ని అందుకుని వెళ్ళిపోయేవారు. నీకు అర్థమవుతుంది? అంటే స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి, అంటే స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా అర్థం కాదు, పదే పదే చెప్పాలి. నీకు అర్థమవుతుంది? ఆ సటిల్ ఇంటలెక్ట్ వాడికి అవికి చెప్పేటప్పుడు అందుకుని వెళ్ళిపోతారు ఆ సటిల్ ఇంటలెక్ట్ వాడు. కానీ స్థూల బుద్ధి ఉన్నవాడు కొంచెం వాళ్ళకి పదే పదే రిపీటెడ్గా చెప్పాలి. అంటే విగ్రహారాధన గురించి వీడు రిపీటెడ్గా అడుగుతున్నాడు, నేను చేయొచ్చంటారా, చేసుకోమంటారా, ఏమంటారని. అంటే ఇక్కడ రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, నువ్వు దేహము కాదు, యువర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మ్యాన్, ఇమ్మర్టల్ సెల్ఫ్ యువర్. ఈ దేహమునువు కాదు, ఈ మనస్సునువు కాదు, నువ్వు పరబ్రహ్మమే, నువ్వు ఆత్మస్వరూపుడు, సావులేని వస్తువే నువ్వు. కానీ దానితో నీకు తాదాత్మ్యం లేదు. చావులేని వస్తువు నీ హృదయంలో ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం నీకు లేదు. ఈ చచ్చిపోయే దేహంతో, మాట మాటకి ఊగిసిరాడే ఈ మనస్సుతో, తడతరంగా ఉండే ఈ అహంకారంతో, నీ అహంకారంతో నీకు తాదాత్మ్యం ఉంది, నీ మనస్సుతో నీకు తాదాత్మ్యం ఉంది, నీ దేహంతో నీకు తాదాత్మ్యం ఉంది, కానీ భగవంతుడితో నీకు తాదాత్మ్యం లేదు. అంటే నువ్వు విగ్రహారాధన చెయ్యొచ్చు అని చెబుతున్నారు. మనం భగవంతుని తొందరగా, అత్యంత సమీపంగా భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలంటే పని చేయాలి. మనం ఇతరులను విమర్శిస్తాం, మనం ప్రేమించుకుంటాం. ఈ రెండే చెట్లు మనకి. నీకు అర్థమవుతుందా? మనల్ని మనం ప్రేమించుకోవటం, ఇతరుని విమర్శించటం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇతరులను ప్రేమిస్తూ మనల్ని మనం విమర్శించుకుంటే అత్యంత దగ్గరగా, అత్యంత సమీపంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. జ్ఞానం సంపాదించడంలో కొన్ని చిట్కాలు నేర్చుకుంటే, కొన్ని టెక్నిక్లు నేర్చుకుంటే మనం ఇంత కష్టపడక్కర్లేదు. మనం జనరల్గా మనల్ని మనం ప్రేమించుకుంటాం. నీకు అర్థమవుతుంది? ఎవరి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. మనం ఏం చేయాలంటే, మనల్ని మన మనస్సును మనం విమర్శించుకుంటూ, మనలో ఉన్న లోపాలను మనం విమర్శించుకుంటూ, మనలో బలహీనతలు మనం తెలుసుకుంటూ, ఎవరి వాళ్ళని ప్రేమిస్తే దేవుడికి సమీపం అవుతాం. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం కాదు, ఇతరులను ప్రేమించు. నిన్ను విమర్శించుకో. చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తశోధకం ముక్తి సాధకం. అంటే చిత్తాన్ని శోధించు, ఇతరులను కాదు నువ్వు శోధించు. ఇతరుని ఇతరులను కాదు నువ్వు శోధించింది, చిత్తశోధకం. చిత్తాన్ని శోధించు, నీ మనస్సును శోధించు,
వాచ్, నీ మనస్సును వాచ్ చేసుకో, నీ మనస్సునే వాచ్ చేసుకో, నీ మనస్సును పరిశీలించుకో, నీ మనస్సులో ఏ బలహీనతలు ఉన్నాయో చూసుకోనవు, నా చిత్తాన్ని శోధించు, నీ చిత్తాన్ని శోధించి 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 దాని మూలానికి నువ్వు వెళితే అక్కడే పరమేశ్వరుడు ఆ సర్వజ్ఞుడు ఆ డివైన్ బీయింగ్ వాడు ఏమవుతాడంటే నీకు ఎప్పుడైతే ఇప్పుడు చిత్తం నేనుగా ఎలా వ్యక్తం అవుతుందో ఆ ఈశ్వరుడే నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. భగవంతుడు చెప్పిన మాటలు మనకి ఇష్టం లేకపోవచ్చు, మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. మందు మనకి ఇష్టం లేకపోయినా రోగం తగ్గడం కోసం మందుని హితవు చేసుకుని మింగుతున్నాం. ఎవరికి ఇష్టమైన పని వాడు చేయటంలో గొప్ప ఏమి లేదు, ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేస్తారు అందులో గొప్ప ఏమి లేదు. అది మంచి పని అయితే నీకు ఇష్టం లేకపోయినా ఆ మంచి పని నువ్వు ఇష్టం చేసుకుని చేయటంలో నీ ఔన్నత్యం ఉంది, నీ కల్చర్ ఉంది, నీ సివిలైజేషన్ ఉంది, నీ స్టాండర్డ్ ఉంది. ఎవరికి ఇష్టమైన పని వాడే చేస్తే అందులో పెద్ద విశేషం లేదు. భగవంతుడు చెప్పింది నీకు ఇష్టం లేకపోయినా ఆ పని నువ్వు ఇష్టం చేసుకుని ఆచరించడంలో నీ ఔన్నత్యం ఉంది, నీ కల్చర్ ఉంది, నీ హృదయంలో ఒక వస్తువు ఉంది. అది ఎలా ఉంటుంది? డిపెండెంట్గా ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. అది ఉండటం వల్లనే అది తెలియబడుతుంది. అది ఆ వస్తువును తెలుసుకునే వరకు నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అంతేకాని అన్ని రిటైర్ అయిపోయామండి, ఎవరికి ఇచ్చేది అది ఇచ్చేసామండి, మనకి మా ఏం చూపిస్తున్నాం ఈ మాటలకి ఎంతండి ఇప్పుడు ఈ అనవసరం. ఆ స్వేచ్ఛ ఆ ఫ్రీడమ్ ఎక్కడ ఉందంటే నీ హృదయం కూడా ఉంది. ఆ స్వేచ్ఛ పరమాత్మలో లోపల నీ లోపల ఉన్నటువంటి ఆత్మలో ఉంది, పరమాత్మలో స్వేచ్ఛ ఉంది. అక్కడ ఏముంది? స్వేచ్ఛ ఫ్రీడమ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, పీస్ ఉంది, ఇమ్మర్టల్ స్టేట్ ఉంది. అక్కడ ఏ వస్తువుకైతే స్వేచ్ఛ ఉందో ఆ వస్తువుని తెలుసుకునే వరకు నీకు కూడా స్వేచ్ఛ లేదు. ఆ వస్తువుని తెలుసుకునే వరకు నీ చావు పుట్టుకులు వెంటాడుతూ ఉంటాయి. ఏ వస్తువుకైతే చావు లేదు ఆ వస్తువు నువ్వు తెలుసుకునే వరకు నువ్వు చస్తూ ఉండాలి, పుడుతూ ఉండాలి. నువ్వు చస్తూ ఉండాలి, ఆ పుడుతూ ఉండాలి. అయితే నీకు ఆ ఫ్రీడమ్ ఎక్కడ ఉందంటే ఈ బాహ్యమైన కొన్ని కంఫర్ట్స్ ఏర్పాటు చేసుకున్నంత మాత్రం చేత నీకు ఫ్రీడమ్ లేదు. ఏ వస్తువులైతే ఫ్రీడమ్ ఉందో ఆ వస్తువు నువ్వు నీకు నేరుగా వ్యక్తమయ్యే వరకు నీకు కూడా ఫ్రీడమ్ లేదు. కొంతమంది ఎవరి దాడికి ఇచ్చేసే ఉంటారు, ఎక్కడ కూర్చో రిటైర్ అయిపోయి ఉంటారు, ఆ గొడవలన్నీ మోస్తూ ఉంటారు. అది ఫ్రీడమ్మా? అది ఫ్రీడమ్మా? ఎవరి దాడికి ఇచ్చేసేవాడు బుర్రలో ఈ తలకాయలన్నీ మోస్తూ ఉంటాడు వాడు ఇచ్చేసిన అనేది, అది ఫ్రీడమ్మా? అది కాదు ఫ్రీడమ్ అంటేనే. నీకు ఫ్రీడమ్ ఉంటే నువ్వు మనసులో ఎందుకు మోస్తున్నావు? నువ్వు మనసులో మోస్తుండేది ఫ్రీడమ్ కాదు. కొన్ని శారీరకంగా ఏం ముట్టుకోండి ముట్టుకోండి అంటే మనసులో మోస్తూ ఉంటారు, అది ఫ్రీడమ్ కాదు. అది ఫ్రీడమ్ కాదు, బంధమే. అది ఎప్పటికైనా నేను అది బంధిస్తుంది. ఐఎమ్ హైయెస్ట్ అండ్ ఐఎమ్ ది హైయెస్ట్. కృష్ణుడు చెప్తాడు గీతలు, దేహం కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పరమాత్మ గొప్పది. నీ దృష్టిని అక్కడ కేంద్రీకరించు, దాన్ని పొందు. లివ్ ఫర్ ఇట్, డై ఫర్ ఇట్. ఏం హై అండ్ ఏం అది హైయెస్ట్. వీడి ఇక్కడ పురచాలోచన పెట్టుకో, పెట్టి మైండెడ్గా ఉండకు. దేనైతే నువ్వు పొందాలో, దేన్ని పొందితే నీకు ఫ్రీడమ్ వస్తుందో దాన్ని అక్కడ ఏం చేయి. ఒక ఈ జన్మలో నువ్వు పొందలేమనుకో, డై ఫర్ ఇట్. లీవ్ ఫర్ ఇట్ అండ్ డై ఫర్ ఇట్. నీ సాధన రాబోయే జన్మలో నువ్వు ఎంతవరకు సాధన చేసావో ఆ సాధన అంతా ప్రకృతి నీకు వచ్చేస్తుంది. వాళ్ళు నువ్వు చేసిన సాధన కానీ నువ్వు చేసిన పుణ్యం కానీ నా దేవుడు నాకు, నువ్వు ఏదైనా మంచి పని చేస్తే దాని ఆ ఫలితం నీకు ఇచ్చేస్తాను, నాకేం అక్కర్లేదు. నేను ఇక్కడ సాక్షిగా ఉన్నాను కానీ నువ్వు నీ నీ గొడవల్లో నీ ఎంటర్ఫీ రావడం, నువ్వు చేసింది నీకు ఇస్తాను అంతే, నువ్వు చేసిందే నీకు ఎదురొస్తుంది. అంటే నువ్వు సాధన చేస్తే, ఈ జన్మలో సాధన చేస్తే, ఒక వస్తువు కోసం తప్పిస్తూ దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ కాదు, నువ్వు దాన్ని పొందలేకుండా ఈ శరీరం చచ్చిపోతే నీకు రాబోయే శరీరంలో నువ్వు దాన్ని పొందడానికి తగిన ఇన్స్పిరేషన్ నీకు వస్తుంది, ఆ వస్తువుని పొందుతావు, మళ్ళీ సాధన నీకు వస్తుంది అని చెప్తే ఆ ప్రయత్నం చెయ్యి. కనీసం ఆ వస్తువు నువ్వు పొందలేకపోతే ఆ ప్రయత్నంలో మరణించు. రాబోయే శరీరంలో అయినా నువ్వు సాధన చేసి ఆ వస్తువు నువ్వు పొందుతావు. నువ్వు చేసింది నీకే వస్తుంది. వాడికి మంచి చేసిన వాడికి దుర్గతలే, మంచితనం జ్ఞానం, గుడ్నెస్ ఇస్ నాలెడ్జ్. నువ్వు సక్రమంగా జీవించడానికి ఒక తెలివి ఉంటే సరిపోదు. గుడ్నెస్ మస్ట్ బి జాయిన్ విత్ ఇట్ అండ్ రిజల్ట్స్. నీ తెలివితోటి, నీ వివేకంతో, నీ సూక్ష్మ బుద్ధితో మంచితనం కూడా కలవాలి. పొయ్యిలో పెట్టిన పిడకలకు ఏ గతి పడుతుందో మంచితనం లేని తెలివితేటలు కూడా అటువంటి గతి పడుతుంది. మనం దేవుని కాశీలో వెతుకుతాం, రామేశ్వరంలో వెతుకుతాం, తిరుపతిలో వెతుకుతాం, హృదయంలో వెతకం. ఇది మాయ. జేబులో రూపాయలు ఉన్నాయి, రైలు తిరుగుతున్నాయి. మీకు అర్థమవుతుంది? జేబులో రూపాయలు ఉన్నాయి, రైలు తిరుగుతున్నాం, టికెట్ కొనుక్కోండి, రైలు కూర్చోటం. భగవద్గీతలో భగవంతుడు నేను కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను ఆయన చెప్పలేదు, నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. ఆయన అడ్రస్ కరెక్ట్గానే ఇచ్చాడు మనకి. ఆయన అడ్రస్ ఇవ్వటంలో పొరపాటు ఏమి చేయలేదు. ఆయన కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు ఆయన. కానీ హృదయంలో వెతకం. నువ్వు టూత్ని హృదయంలో వెతుకాను. ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెతికితే ఆయన దొరుకుతాడు. వస్తువు ఎక్కడైతే లేదు అక్కడ వెతికితే దొరకదు. కళ్ళజోడు ఉందనుకోండి, నేను అంతర్వేదిలో పోగొట్టుకుని జిన్నూరులో కోటి సంవత్సరాలు వెతికినా నాకు దొరకదు ఈ కళ్ళజోడు. ఈ అంతర్వేదిలో వెతికితే ఇప్పుడు ఈ వేళ కాకపోయినా రేపైనా ఇక్కడ నాలుగు రోజులు నాకు దొరుకుతుంది ఇక్కడ పోగొట్టుకున్నాను కాబట్టి. అందుకని ఇక్కడ పోగొట్టుకుని నేను జిన్నూరులో వెతకడం ప్రారంభిస్తే కోటి సంవత్సరాలు వెతికితే దొరకదు. ఇక్కడ వెతికితే ఈ వేళ కాకపోయినా ఇంకో సంవత్సరం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ వస్తువు ఉంది కాబట్టి, వస్తువు ఎక్కడ ఉందో అక్కడ వెతుకు, వస్తువు ఎక్కడుందో అక్కడ వెతుకు. అది వెతికితే నీకు వ్యక్తం అవుతుంది. ఎక్కడ ఉందో అక్కడ వెతికితే వ్యక్తం అవుతుంది. అయితే అది తెలుసున్నాక నీకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? దిస్ ఈజ్ దట్ ఈజ్ దిస్. ఈ హృదయంలో వస్తువుని తెలుసుకున్నాక పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఈ హృదయం అంతటా వ్యాపించిన వస్తువు ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న వస్తువే అంతటా, దీనికి దానికి కొంచెం కూడా భేదం. ఇదే అది, అదే ఇది, దిస్ ఈజ్ దట్, దట్ ఈజ్ దిస్ అని తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? అంతటా ఉన్న పరమాత్మను ముందు పట్టుకోలేదు. నీ హృదయంలో ఉన్న వస్తువుని పట్టుకో, నీ హృదయంలో ఉన్న వస్తువుని నువ్వు పట్టుకో. అది దొరికాడు నీకు తెలుస్తుంది. అంతటా ఉన్నది వీడే, వీడే అంతటా ఉన్నాడు, వాడికి వీడికి భేదం లేదని సంగతి నీ హృదయంలో ఉన్న ఈశ్వరుని తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. అంటే ఫ్రీడమ్ అనేది నీ హృదయంలోనుంది. సుఖం ఎక్కడుంది? నీ హృదయంలోనుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలో వెతికితే నీకు దొరుకుతుంది. విగ్రహవాదు ఏది ఎంత కొంటే అది చేస్తున్నాను. మైండ్ మటుకి స్థిరంగా ఉంటుంది, నా మైండ్ మటుకి స్టడీగా ఉంటుంది. నా మైండ్ మటుకి, నా మైండ్ ఈజ్ వెరీ అన్స్టడీ. వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు నేను చేయవలసింది ఏంటి? నా మనసు మటుకు కుదురుగా ఉంటుంది, నా మనసు శాంతిగా ఉంటుంది, నా మనసు స్టడీగా ఉంటుంది. వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు నేను చేసేది ఏంటి? ఏం చేయమంటారు? ఫిక్స్ యువర్ అటెన్షన్ ఆన్ ఎనీ సింగిల్ థింగ్ అండ్ ట్రై టు హోల్డ్ ఆన్ ఇట్ అంటూ ఇట్. నీకేదైతే బాగా ఇష్టమో, నీకేదైతే బాగా ఇష్టమో అక్కడ నీ మనస్సును నిలబెట్టు, నిలబెట్టి అక్కడ అంటిపెట్టి ఉంచు నీ మనస్సు. రామకృష్ణ పరమహంస మాట చెప్తాడు, దేవుణ్ణి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నీకు మీ మనవడు అంటే బాగా ఇష్టం అనుకోండి, అదే నీ హస్బెండ్ అంటే బాగా ఇష్టం అనుకోండి, నీకు నీకు అర్థమవుతుంది. నీ హస్బెండ్ అంటే బాగా ఇష్టం అనుకోండి, లేకపోతే నీ మనవుడు అంటే మేము బాగా ఇష్టం అనుకోండి, మీ అబ్బాయి అంటే బాగా ఇష్టం అనుకోండి, మీ ఇంటి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరంటే మీకు బాగా ఇష్టమో అంత ఇష్టం మీకు దేవుడి మీద ఉంటే మీకు మోక్షం వస్తుందని చెప్పాడు రామకృష్ణ. ఒకసారి యేసుక్రీస్తు అండ్ డిసైపుల్స్ సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తున్నారు. నాకు స్వర్గరాజ్యం కావాలన్నాడు. ఏమన్నాడు? స్వర్గరాజ్యం కావాలన్నాడు. వాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచాడు, వాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచాడు. సముద్రంలో ముంచి తలకాయలు నీటిలో పెట్టి కొంతసేపు ఉన్నత పైకి తీశాడు తలకాయ. ఎవడు? యేసు. అప్పుడు యేసు చెప్పాడు, నువ్వు నీటిలో ఉండగా గాలి కోసం ఎలా తప్పించావు, అలా దేవుడి కోసం తప్పిస్తే నీకు దేవుడు తెలియబడతాడు. నువ్వు నీ తలకాయ నీటిలో ఉండగా ఈ గాలి కోసం ఎలా తప్పించావో అటువంటి తప్పన కనుక నీకుంటే నీకు దేవుడు వ్యక్తం అవుతాడు. అప్పుడు స్వర్గరాజ్యం నీకు పొందుతాడు. ఇది కింగడం మహిళ చెందు. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది. ఆ స్వర్గరాజ్యానికి నువ్వు అధిపతి అవుతావు.
శాంతి 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 శివారు.